ओम नमो नारायणाय। नारायण नारायण नारायण। ओम नमो नारायणाय नारायणाय। नारायण नारायण। ఇది నాకు బంధువులు, రాబోయే ప్రవచనములు వచ్చి మంగళవారం 28వ తేదీ, ఇక్కడ 26వ తేదీ, 28వ తేదీ గణపౌరం. అంటే వచ్చి మంగళవారం 28వ తేదీ, 28వ తేదీ గణపౌరం. అక్కడ గణపతిలో సాయిబాబా దేవాలయం దగ్గర కాదు, కన్యకా పరమేశ్వరి సత్రం, కన్యకా పరమేశ్వరి వర్తక సంఘం సత్రం అది. ఇక్కడ సాయిబాబా దేవాలయం దగ్గర కాదు, అది గణపవరం మధ్యలో ఉంది. కన్యకా పరమేశ్వరి సత్రం, వర్తక సత్రం, అది పూర్వం 50 సంవత్సరాల పూర్వం వర్తకులు నిర్మించారు. అది గణపవరంలో ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, మంగళవారం మిగుతుంది. అక్కడ వచ్చి మంగళవారం అక్కడ కార్యక్రమం 2 గంటలకు ఒకరికి సన్మానం ఉంది. అక్కడ మంగళవారం, వచ్చే మంగళవారం 2 గంటలకు ఒక సన్మానం ఉంది అక్కడ. ఆ సత్తరులని వారికి సన్మానం, అరగంట గంట పడుతుంది వారికి సన్మానం. ఆ సన్మానం అయిన వెంటనే మన మీటింగ్ ఉంటుంది. అది కార్యక్రమం, రెండింటికి సన్మానం ఉంటుంది అక్కడ. ఆ సన్మానం అరగంట గంట పడుతుంది, సన్మానం అయిన వెంటనే మన ప్రవచనం ఉంటుంది. అదే సత్రం, అదే ప్లేస్. భక్తులైన ఈ సమాచారం మీకు తెలియపరచడం ఆయన కన్యకా పరమేశ్వరి సత్రం. తర్వాత సెప్టెంబర్ 4వ తేదీ గోకులాష్టమి. గోకులాష్టమి, కృష్ణాష్టమి, అదే కృష్ణాష్టమనే గోకులం, గోకులాష్టమి అని అంటారు. సెప్టెంబర్ 4వ తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో కృష్ణ జయంతి. మనకి ఈశ్వరుని అవతారాల్లో ముఖ్యమైన అవతారాలు 2, ఒకటి కృష్ణ అవతారం, 2 శివ అవతారం. జన్మాష్టమి, అది జన్మాష్టమి అంటారు. గోకులాష్టమి, కృష్ణాష్టమి, ఎన్నిసార్లు ఎన్ని పేర్లు పెట్టినా అది. కృష్ణస్తు స్వయం భగవాన్ అని వ్యాసుడు భాగవతంలో చెప్పాడు. కృష్ణుడు స్వయంగా దేవుడు అని ఇది భాగవతంలో వ్యాసుడు చెప్పిన మాట. సెప్టెంబర్ 4వ తేదీన తర్వాత సెప్టెంబర్ 9వ తేదీ ఐ భీమవరం. సెప్టెంబర్ 9వ తేదీ ఐ భీమవరం, అక్కడ కంచివారు, కంచి స్వాముడు వారి దేవాలయంలో. భక్తులని మీకు ఈ సమాచారం తెలియపరచడం. రాబోయే మీటింగ్ రేపు మంగళవారం, వచ్చి మంగళవారం గణపవరంలో. కుట్ర అంతయి కోసి గుణముగ పాలించు గురు రూపమై వెలుగు అరుణాచలం. కుట్ర అంతయి కోసి, కుట్ర అంతయి కోసి ఏంటమ్మా, కుట్ర అంతయి కోసి గుణముగ పాలించి గురు రూపమై వెలుగు అరుణాచలం. అంటే ఈ భక్తి సభలు, ఈ ఆధ్యాత్మిక సభలు, ఈ ప్రవచనాలు మన మనస్సులో మన బుద్ధిలో ఏదైనా కల్మషం ఉంటే అది తొలగించుకోవటం, మళ్ళీ మనం బాగు చేసుకోవటం. మళ్ళీ మనం బాగు చేసుకోవటానికి సభలు అనేది అక్కడ ఇచ్చేదంటే మన హృదయంలో ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నా, నారాయణుడు అంతర్యామగా ఉన్నా, మనకు మనోనిగ్రహం లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా అది వ్యక్తం కాదు. లోపల ఈశ్వరుడు ఉన్నా, అంతర్యామగా ఉన్నా, మనకు మనోనిగ్రహం లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆయన వ్యక్తం కాదు. లోపల అంతర్యామగా ఉన్నాడు. లోపల ఉన్నవాడు వేరు, బయట ఉన్నవాడు వేరు కాదు. ఉన్నవాడు ఒక్కడే, అంతటా ఉన్నవాడు ఒక్కడే. వాడిని ఈశ్వరుడు అనండి. ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని కాదు, భగవంతుడు. వాడిని ఈశ్వరుడు అనండి, నారాయణుడు అనండి, ఏ పేరు పెట్టినా అదే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. సరసంగా మన అందరం చేసి పొరపాటు ఏంటంటే, ఇతరుల్లో ఉన్న పొరపాటును చూసి మన పొరపాటును చూసుకోవటం మానేస్తాం. ఇతరుల్లో ఉన్న పొరపాట్లు చూస్తూ ఉంటాం. ఇంకా అదే పని, మన పొరపాట్లు మనం చూసుకోం. ఇది మాయ. అంటే ఇతరులు మన పొరపాట్లు మనం చూసుకోవటం మానేసి ఇతరుల్లో ఉన్న పొరపాట్లు చూస్తా అంటే మనకేమవుతాయంటే మన పొరపాట్లు పెరిగిపోతాయి. ఆ జన్మకు ఆ జన్మ కుట్ర పెరిగిపోతుంది. మన పొరపాట్లు మనం చూసుకుంటే నెమ్మదిగా తగ్గిపోతాయి. మనం అలా చెయ్యం. మన పొరపాట్లు చూసుకోవడం మానేసి ఇతరుల పొరపాట్లు చూస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతాయి? మన పొరపాట్లు పెరిగిపోతాయి. పెరిగిపోతే ఆ జన్మకు ఆ జన్మ పతనం అయిపోతూ ఉంటాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిహేవియర్ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాణానికి, ఈ ప్రపంచానికి మీరు ప్రాణం పోయలేదు, నేను ప్రాణం పోయలేదు. మనం పుట్టేటప్పటికీ ఈ ప్రపంచం ఉంది, మనం చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. దీనికి ఎవరు? మీరు నేను ప్రాణం పోయలేదు, మీరు నేను కర్తలం కాదు. ఈ ప్రపంచం ప్రవాహం నడుస్తుంటే మనం పుట్టాం, కొంతకాలంలో పుట్టాం, మళ్ళీ కొంతకాలంలో చచ్చిపోతాం. ఈ దేహాలు కూడా ఆరోపించ సత్యాలు. ఉన్నవాటి వలె కనిపిస్తే నిజంగా ఉండవు. కొంతకాలం కిందట దేహం లేదు, కొంతకాలం కిందట దేహం మధ్యలో వచ్చింది, మళ్ళీ కొంతకాలం తర్వాత ఈ దేహం ఉండదు. మన రామున్నో, కృష్ణున్నో, శివుణ్ణో ఎవరినో ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే మనం ధ్యానం చేయగలిగితే సత్యాన్ని ధ్యానం చేయటం మంచిది. సత్యం అంటే మనం అనుకునే సత్యం కాదు. ఓ పదార్థం ఒకటి ఉంది, బ్రహ్మ పదార్థం ఒకటి ఉంది. అదే లోకం అంతా వ్యాపించి ఉంది, సృష్టి అంతా వ్యాపించి ఉంది బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మని మన హృదయంలో అంతర్యామిగా కూడా ఉన్నాడు. ఆ బ్రహ్మ పదార్థం సృష్టి లేనప్పుడు ఉంటుంది, సృష్టి ఉన్నప్పుడు ఉంటుంది, సృష్టి లయ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే సత్యం, అదే బ్రహ్మం. బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడని కాదు, బ్రహ్మం అంటే పరమాత్మ. అది ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఆ చైతన్యం లోపలటువంటి అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు అనండి, చైతన్యం అనండి, బ్రహ్మం అనండి, దానికి రూపం లేదు, నామం లేదు. కానీ లేదంటే ఉంది. అయితే మన ఇంద్రియాలు కనపడదు కాబట్టి, మనస్సు ఊహించలేదు కాబట్టి, మన ఇంద్రియాలు కనపడదు కాబట్టి లేదని మనం అనుకుంటున్నాం. మనకు తెలియన విషయాలే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మన ఇంద్రియాలకు అందని విషయాలు, మన బుద్ధికి అందని విషయాలే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, పండగల్లో దీపావళి ఎటు ఉండదో, పుస్తకాల్లో భగవద్గీత ఎటు ఉండదని కొంతమంది పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఆ సత్యాన్ని మనం, దానికి రూపం లేదు, నామం లేదు, లేదంటే ఉంది. మొత్తం సృష్టికి నామరూపాలకి ఆధారంగా ఉన్నది. ఆ వస్తువు మనకి ఇంట్లోకి వచ్చే వరకు మనిషికి సంసారం తప్పదు. అంటే అది మనకి అనుభవం అయితేనే కానీ ఆ వస్తువు మన హృదయంలో ఉన్న అది అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. ఆ బ్రహ్మ పదార్థం మనకు అనుభవం అయ్యే వరకు ఏ మనిషికి సంసారం తప్పదు. ఈ మనస్సు నశిస్తేనే కానీ అది మనకు తెలియబడదు. అయితే ఇదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. సృష్టి అంతా ఈశ్వరుడు, ఇది మీది కాదు నాది కాదు, మధ్యలో వచ్చాం మధ్యలో వెళ్ళిపోతాం. మీ గురించి మీరు ఆలోచించుకోవడం మానేసి మీరు బాగుపడటం చూసుకోవటం మానేసి మళ్ళీ మనం పవిత్రం చేసుకోవటం మానేసి లోకం గురించి ఆలోచించి మాయలు పడి శవాలయ్యి బయటికి వెళ్ళిపోతాం. ఇది మాయ. ఎవరు ఎలా ఉంటే మనకెందుకు మళ్ళీ మనం ఎవరు ఎలా ఉన్నది? ఈశ్వరుడు సమాధి లోకం అది. వాళ్ళ పూర్వజన్మలో ఎటువంటివో మనకు తెలియదు, రాబోయే జన్మలో ఎటువంటిదో మనకు తెలియదు. అంచేత వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, లోకం ఎలా ఉంది, లోకాన్ని ఎవడో బాగు చేయలేడు. లోకాన్ని మనం బాగు చేసినట్టుగా అనిపిస్తుంది. ఈశ్వరు మనం బాగు చేసుకుంటే చాలు. మనల్ని మనం ఎంతవరకు బాగు చేసుకుంటే అంతవరకు లోకానికి మన ద్వారా ఉపకారం జరుగుతుంది. అంతకంటే ఏమిటది? మనల్ని మనం బాగు చేసుకోకుండా లోకానికి ఏదో ఉద్ధరిస్తాం, లోకానికి ఏదైనా ఉపకారం చేద్దాం అనుకున్నా జరగదు, అలా చేయలేము కూడా. మన ఏదైనా మన దగ్గర ఉన్నది లోకానికి ఇవ్వగలం, కానీ మన దగ్గరది మన దగ్గర లేనిది ఏది ఇవ్వలేము. అంచేది మనం చాలా టైం పాడు చేసుకుంటున్నాం, కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. మనకి ఇప్పుడు విషయాల మీద ఎంత ఆనందం ఉందో అంత ఆనందం విద్య మీద రావాలి. ఇప్పుడు విషయాల మీద ఆ సినిమాలు చూడటం, టీవీలు చూడటం, మరొకటి ఇప్పుడు విషయాల మీద మనకి ఎంత ఆనందంగా ఉందో, లోకం గొడవల మీద మనకి ఎంత ఆనందంగా ఉందో, అంత ఆనందం విద్యానందం. మనకి విద్య మీద, ఆత్మవిద్య మీద రావాలి. ఆత్మబుద్ధి వింటే అంటే అంత ఆనందం రావాలి. ఆత్మ గురించి అలాగా విద్యానందం కనుక మనకు వస్తే అలాగ మనం విద్యానందాన్ని ఎంజాయ్ చేస్తామంటే కొంతకాలానికి అది లోపల మన హృదయంలో ఉన్న ఆనందం, అద్వైత ఆనందం, లోపల అమృతం మనకు అనుభవంలోకి వస్తుంది. ముందు విషయానందంలోంచి బయటకు రావాలి. అప్పుడు విద్యానందం ఆత్మవిద్యని శ్రవణం చేస్తాను, ఒక ఆనందం కలగాలి మనకి. అప్పుడు మనకు అమృత అనుభవం, హృదయంలోని ఆనందం, హృదయంలోని అమృత స్థితి మనకు అందదు. అప్పుడు వాళ్ళకి అందదు. ఇప్పుడు ఎందుకీ ఇక్కడ భగవాన్ చెప్పిందంటే, కుట్రాంతో కోసి గుణముగా పాలించి గురు రూపమై వెలుగు వారి నాచులు. ఇది ప్రపంచం వచ్చి ఎంతకాలం అయింది, ఇంకెంతకాలం ఉంటాం, ఇంకా చనిపోయిన తర్వాత ఏమవుతాం, ఎటువంటి విషయాలు మానేసి నీ మనస్సును నువ్వు బాగు చేసుకుని, నీ మనస్సును నిర్మలం చేసుకుని, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ఇతరులను కూడా ప్రేమిస్తూ నువ్వు బాగుపడటానికి ప్రయత్నించు. మనమంటే మనకు బాగా ఇష్టం, మనమంటే మనకు బాగా ఇష్టం, అలాగే ఇతరులను చూసి ఇష్టపడితే సరిపోదు. దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏంటంటే, వీళ్ళే మనం ఎవరిని చూసి ఇష్టపడతాం, వాళ్ళు మనకు చేసి ఉండదు. అక్కడ కూడా నారాయణుడు ఉన్నాడు కాబట్టి నారాయణ అనుగ్రహానికి పాత్రలో వాళ్ళు చేసేది ఏమి ఉండదు. వాళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు అవ్వచ్చు, అది మనకనవసరం, అది లోకం. ఇప్పుడు తర్వాత మనం శత్రువుడని మిత్రుడని ఎలా పెట్టుకుంటాం? ప్రతి మనిషికి మిత్రుడని దండగదు. శత్రువుడు దండగా, మిత్రుడు దండగా, మన స్నేహితులు కూడా దండగా. ఇంకా చుట్టాలు అందరూ డబ్బు చుట్టాలు, మొత్తం మన చుట్టాలు అందరూ డబ్బు చుట్టాలు. డబ్బు ఉంటే చుట్టం, డబ్బు లేకపోతే చుట్టం ఎవడన్నాడు? శంకరాచార్యులు అన్నారు, నీళ్ళు లేకపోతే చెరువు ఎక్కడ ఉందన్నాడు. ఎక్కడో గొయ్యి ఉంది, అక్కడ నీళ్ళు లేదు, ఇంకా దాని చెరువు అంటారు కదా. నీళ్ళు లేకపోతే చెరువు లేదు, డబ్బు లేకపోతే చుట్టం లేదు. అది నీకెవరికి డబ్బు లేదనుకోండి, మీలోవరికి మిమ్మల్ని చుట్టాలు ఎవడ పలకరించు, మిమ్మల్ని పట్టించుకో. డబ్బు ఉంటే చుట్టం. అంచేత ఈ స్నేహితులు కూడా మనకి టైం వేస్ట్. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు యొక్క శక్తి వేస్ట్ అయిపోతుంది. ఈ విరోధులు కూడా మనకు అనవసరం. ఈ స్నేహితులు కూడా స్నేహితులు లేచి తిరుగుతాను, టైం వేస్ట్. అంటే నేను చెప్పేది భక్తులకి చెప్తున్నాను, సాధకులకు చెప్తున్నాను, అందరికీ చెప్పటం కాదు. స్నేహాలు కూడా తగు మాత్రంగా ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఈ చదువుకునే పిల్లలు కూడా ఎక్కువ స్నేహాలు చేస్తే పాడైపోతారు. ఎక్కువ స్నేహాలు చేసి స్నేహితులు కూడా తిరుగుతాను, చదువుకోవడానికి టైం ఎక్కడ ఉండదు ఉండదు. తర్వాత స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా, బలిగోవింద శ్లోకంలో ఆచార్య స్వాములారు ఏమన్నారంటే, గోవిందుని ధ్యానించు, అచ్యుతం అనంతం గోవిందం కేశవం రామం నారాయణం అన్నాడు స్వాముల వారు. అచ్యుతం అనంతం గోవిందం కృష్ణం అనంతం రామం నారాయణం, ఆ గోవిందుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసి నామాన్ని స్మరించుకో. ఎందుకు కాలాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు కాలాన్ని పాడు చేసుకుంటున్నావు? అచ్యుతం అనంతం గోవిందం కృష్ణం రామం నారాయణం, ఆ గోవిందుని ధ్యానం చేసుకో, గోవింద నామాన్ని జపించుకో, గోవిందుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకో, సత్పురుషుని సహవాసం చెయ్యి, నీ గంగా జలం తాగితే కొంచెం పానం చెయ్యి, గంగా జలం దొరికితే పానం చెయ్యి, సత్పురుషుడు సహవాసం చెయ్యి, గోవిందుని కొంచెం సేపు ధ్యానం చేసినా, గంగా జలం కొంచెం తాగినా భగవద్గీత ఒక శ్లోకం చదివినా నువ్వు తరిస్తావు బాబు అన్నాడు ఆచార్య వారు. బతుకోవడం భగవద్గీత కనీసం ఒక్క శ్లోకం చదివి నువ్వు అర్థం చేసుకున్నా, గంగా జలం కొంచెం పానం చేసినా, గోవిందుని రూపం ధ్యానించే నామను స్మరించుకున్నా నువ్వు తరిస్తావు అన్నాడు ఆచార్యుల వారు. గోవిందుని భజించు, సత్పురుషుడు సహవాసం చెయ్యి, భగవద్గీతను అధ్యయనం చెయ్యి, గీతాగంగ పానం చెయ్యి, సజ్జన సాంగత్యంలో నువ్వు బాగుపడతావు. విరోధాలని స్నేహాలని గొడవలకి వెళ్ళకు, ఈ రాగద్వేషాలు తగ్గించుకో. కుట్ర అంటే కోసి కుట్రంటే రాగద్వేషాలు, కుట్ర అంతయ్య కోసి గుణముగా పాలించండి. దీని అర్థం ఏంటి, నాలో ఉన్న చెడ్డ అలవాట్లుంటే తొలగించు. నాలో ఏదన్నా చెడ్డ అలవాట్లుంటే వాటిని తొలగించు. తొలగించి ఆ మంచి గుణాల చోటు నన్ను కప్పు, అలంకరించు. మన మెడలో బంగారు పోస్తులు ఎలా అలంకరించుకుంటాము, చెడ్డ గుణాలు తొలగించి కళ్యాణ గుణాలతో మంచి గుణాలతో నన్ను అలంకరించు. నన్ను కుట్రంతయ్య కోసి గుణముగా పాలించు. ఇది నువ్వు గురువు అయిండు, నువ్వు చేయవలసిన పని. నేను రాంగ్ పాత్రలుంటే రైట్ పాత్రలకు తీసుకురా, రాంగ్ నాలో రాంగ్ నాలెడ్జ్ ఉంటే దాన్ని తొలగించి రైట్ నాలెడ్జ్ తీసుకురా. రాంగ్ నాలెడ్జ్ నుంచి రైట్ నాలెడ్జ్లోకి రావాలి, రాంగ్ పాత్ర నుంచి రైట్ పాత్రలోకి రావాలి. అయితే మంచి గుణాలు కూడా మనస్సే. ఆ చైతన్యంలో ఉన్న బ్రహ్మ పదార్థంలో ఉన్న సత్యంలో అక్కడ మంచి గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు. అది ఉందంతే. అది ఎలా ఉందంటే అది ఎలా ఉండాలో అది ఎలాగ ఉంది. ఆ గుణాలతో సంబంధం లేదు, గుణాలు మనసుకు సంబంధం. ఈ నీ హృదయంలో నారాయణ తెలుసుకోవడం మానేసి ఎప్పుడో ఎక్కడో పుడతాం, ఎక్కడో జన్మిస్తాం, ఎక్కడో ఎక్కడో ఏదవుతుంది, భవిష్యత్తులో నాకు మంచి జన్మ రావాలి ఏదో అనుకుంటా ఉంటాం. అలా అనుకోవటంలో తప్పుడు, ఎందుకనే సాధన కాదు. ఇప్పుడు భవిష్యత్తులో బాగా మంచి జన్మ వస్తుంది అనుకోండి, మీకు అనుకోండి, ఆ మంచి జన్మ ఎవరు అనిపిస్తారు? మీ అహంకారం అనిపిస్తుంది. లేదా చెడ్డ జన్మ వస్తుంది అనుకోండి, ఆ చెడ్డ జన్మ ఎవరు అనిపిస్తారు? మీ అహంకారం అనిపిస్తుంది. ఎన్ని జన్మలు వచ్చినా మంచి జన్మలైనా అహంకారానికి, చెడ్డ జన్మలైనా అహంకారానికి. అంటే తీసు పక్కన పెట్టు, నీ హృదయంలో నువ్వు సత్యాన్ని సాక్షాత్కారం తీసుకో ప్రయత్నం చెయ్యి, నీకు అమృతానందం ఆనందం నీకు అనుభవంలోకి వస్తుంది, సుఖం తెలుస్తుంది. కాలాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు కాలాన్ని పాడు చేసుకోవద్దు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన గుర్తించడానికి మనకు బుద్ధి బలం సరిపోదు, మనకున్న పవిత్రత సరిపోదు, యోగ్యత సరిపోదు, ఏకాగ్రత సరిపోదు. దేరీజ్ ఈశ్వర. అతనికి రూపం లేదు, నామం లేదు. మన కోసం రూపాలు ధరించి వస్తున్నాడు, పేర్లు పెట్టుకుని వస్తున్నాడు, కానీ ఆయనకి రూపం లేదు, నామం లేదు. రూపరహితుడు, నామరహితుడు. ఇకే మనకు బోధించడం కోసం, మన తరింపు చేయటం కోసం బ్రహ్మ పదార్థం రూపం ధరించి వస్తుంది. అదే కృష్ణుడైనా, అదే శివుడైనా, అదే శంకరుడైనా. అది అంటే ఆచార్యుల అనుగ్రహం పొందాలి మనం. పెద్దల యొక్క అనుగ్రహం, దేవతల యొక్క అనుగ్రహం, ఆచార్యుడి యొక్క అనుగ్రహం పొందాలి మనం. అంటే మనకి ఇప్పుడు మన అహంకారం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయమనుకోండి, అనుకోని మాట్లాడుచు, అది శుభ్రంగా మనం తినేస్తున్నది, పాడు చేసేస్తుంది. మన శరీరం లేదా రోగం ఉందనుకోండి, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయమనుకోండి, అనుకోని మాట్లాడుచు, ఆ రోగం మనం తినేస్తుంది. అలాగే మనకు గర్వం ఉందనుకోండి, ఆ గర్వాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయమనుకు అనుకోని మాట్లాడచ్చు, ఆ గర్వం మనల్ని పూర్తిగా పాడు చేసేస్తుంది. మన అందరికీ తాడు బొంగరం లేకపోయినా ప్రతి మనిషికి గర్వం ఎంతో కొంత ఉంటుంది, తెలియదు. వాళ్ళు లోపల చూసుకుంటే తెలుస్తుంది. ఆ గర్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి, వేరుతో సహా పరిశీలించి దాన్ని తొలగించుకోమనుకోని గర్వాన్ని, అది శుభ్రంగా మనం పాడు చేసేస్తుంది. అంటే శరీరంలో రోగం అంతే మనం పట్టించకపోతే నెమ్మదిగా తినేస్తుంది. మనం మనస్సులో ఉన్న గర్వం కూడా అంతే, దాన్ని వదిలించుకోవనక, గర్వాన్ని వదిలించుకోకపోతే నేను మూలంతో సహా పాడు చేసి వదిలేస్తుంది. మనం దేని చూసి, లోకంలో ఏమి చూసి గర్వపడక్కర్లేదు. లోకంతో ఏమి లేదు, ఇక్కడికే ఉన్నట్టు కనిపిస్తుంది. లోకం అనేది నిజంగా ఇక్కడికే ఉన్నట్టు కనిపిస్తుంది, అంతే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ఆరోపిత సత్యాలు. లోకం కూడా ఆరోపిత సత్యం, దేహం కూడా ఆరోపించబడ్డ సత్యాలు. అయితే నీ మనస్సు, మనం ఈ విషయం ముందు చెప్పాను కదా, ఈ ఆధ్యాత్మిక విషయాలనే, ఎందుకంటే మన బుద్ధిని బాగు చేసుకోవాలి. మన బుద్ధిని మనమే బాగు చేసుకోకపోతే ఎవరిని ఉద్ధరిస్తాం మనం? మన బుద్ధిని మనం బాగు చేసుకోమనుకోండి, ఎవరిని ఉద్ధరిస్తాం? మనం పవిత్రులను కాకుండా ఇతరులను పవిత్రులను ఎలా చేస్తాం? ఈ సృష్టి ఎంతకాలానికి ఉంటుంది, ఇంకెంతకాలం ఉంటుంది, ఇదంతా టైం వేస్ట్. నువ్వు ఆ పరమేశ్వరుని తెలుసుకుని బాగుపడు. అంతర్యాముగా, నీ హృదయంలో అంతర్యాముగా పరమేశ్వరుని తెలుసుకుని, నీ అంతఃకరణాన్ని బాగు చేసుకుని, లోపల నా అంతఃకరణాన్ని బాగు చేసుకుని పరమేశ్వరుని ఎరుపులోకి తెచ్చి ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకో. ఒకవేళ రాబోయే జన్మ నీకు మంచి జన్మ తెచ్చిన, అబద్ధమే చెడ్డ జన్మలు వచ్చిన అసత్యం, జన్మలే అసత్యం. సరే, ఎవరు అనిపిస్తారు గొప్ప జన్మ వచ్చింది అనుకోండి, ఎవరు అనిపిస్తారు ఆ జన్మ తాడు మీ అహంకారం అనిపిస్తుంది. అది చెడ్డ జన్మ వచ్చిందని దాని తాలూకు దుఃఖం, అహంకారం అనిపిస్తుంది. ఎవరైనా దుఃఖం అనిపిస్తున్నారనుకోండి, అనిపిస్తుందంటే ఆ దుఃఖం ఎవరు అనిపిస్తున్నారు, వాడు అహంకారమే అనిపిస్తుంది. మీకు ఎవరికైనా సంతోషం వచ్చింది అనుకోండి, మీ అహంకారమే సంతోషిస్తుంది. బయట పరిస్థితులు బాగున్నాయనుకోండి, బాగున్నారు బాగున్నాయని మీరు అనుకుంటారనుకోండి, లోపల ఎవరు సంతోషిస్తున్నారో మీ అహంకారం సంతోషిస్తానన్న సంగతి కూడా మీకు తెలియదు. మనకు ఏదైనా దుఃఖం వస్తే మన అహంకారమే దుఃఖపడుతుందని అది కూడా తెలియదు. గొప్ప జన్మలు వచ్చిన అహంకారానికే, చెడ్డ జన్మలు వచ్చిన అహంకారానికి, దాన్ని తొలగించుకునే వరకు మనకు ఆత్మజ్ఞానం కలగదు. ముందు దాని మీద అసలు ఇష్టమే కలగదు, ఆ ప్రీతే కలగదు. ఎవరు భయం పెట్టుకోవాల్సిన పనులు సాధ్యమైనంత వరకు భయం లేకుండా మీ పనులు మీరు చేసుకోండి. మీ పనులు మీరు విడిచిపెట్టక్కర్లేదు. మన పని చేసుకుంటూ పొందేదేదో పొందాలి, మన పని చేసుకుంటూ పొందేది అంత పొందాలి. మన అందరం ద్వైతంలోనే ఉన్నాం, అద్వైతం గురించి మాట్లాడుకుంటాం. శంకరాచార్యులు వారు అద్వైతం బోధించారు. అద్వైతం అంటే రెండేది అసలు ఏమీ లేదని. అద్వైతం అంటే ఏంటంటే ద్వితీయం లేదని. ద్వితీయం లేనిది అద్వైతం. అసలు రెండో వస్తువు లేదు. రెండో వస్తువు ఉంటే నీకు భయం వేస్తుంది, రెండో వస్తువు ఉంటే నీకు అసూయ వస్తుంది. రెండో వస్తువు ఉంటేనే నీ అది చూసి నీకేదో చిరాకో తీసుకురా. ఆ రెండోది లేదు అద్వితీయం అంటే ద్వితీయం లేదే లేదు అన్నాడు. ఇప్పుడు మనంతా ద్వితీయులనే బతుకుతున్నాం, ద్వైతంలోనే బతుకుతున్నాం. మనం బతికిది ద్వైతంలోనే బతుకుతున్నాం. అయితే అద్వైతం అనేది మనం ప్రేమించదగిన స్థితి, మన అది పొందదగిన స్థితి. ద్వైతంలోనే ఉన్నాం, ఉండటం అందరం ద్వైతంలో ఉన్నాం. కానీ అద్వైతం అనేది మనం అందుకునే స్థితి, మనం ప్రేమించదగిన స్థితి, మనకు గమ్యంగా ఉన్న స్థితి. ద్వైతంలో ఉంటూ ద్వైతంలో మనం ఉంటేనే అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, అప్పుడు మోక్షం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళందరూ ప్రేమించుకుంటున్నారని చెప్పలేదు. పెళ్లి చేసుకోవడం వేరు, ప్రేమించడం వేరు. పెళ్ళైన వాళ్ళందరూ వాళ్ళు ప్రేమించుకుంటున్నారని చెప్పడం, పెళ్లి చేసుకోవటం వేరు, ప్రేమించటం వేరు. అలాగే మనం ద్వైతంలో ఉన్నాం, అయినప్పటికీ అద్వైతాన్ని ప్రేమించాలి. అద్వైతాన్ని ప్రేమించాలి, దాన్ని గమ్యంగా పెట్టుకోవాలి. దాన్ని గమ్యంగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకుంటే మంచిదే, ప్రేమించుకుంటున్నారని చెప్పలేము. మ్యారేజెస్ అని కాంట్రాక్ట్ మ్యారేజెస్ లేవు. అందుకే అలాగా ఏ పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలా ఉంటారు అంతే. అది అందరూ ఆదర్శ దంపతులని ప్రేమించుకుంటున్నారని ఎవరినెవరు ప్రేమించుకుంటున్నారని చెప్పలేము. అయ్యా ప్రేమించుకోవటం వేరు, ఆ అనుభవం వేరు, అద్వైతం వేరు, ఆ గమ్యం వేరు. మనం ద్వైతంలో ఉండే మనం ద్వైతంలో ఉన్నాం. ఎక్కడున్నాం ద్వైతం, మనకు ద్వైతం తాలూకు అద్వైత అనుభవం లేదు. మాట్లాడుకుంటున్నాం అద్వైతం గారు, కానీ అద్వైత తెచ్చుకోవడం సాధన చేస్తే, మనం అద్వైతానుభూతిని తెచ్చుకోవడం సాధన చేస్తే వస్తుంది. ఆచార్యుల యొక్క అనుగ్రహం ఉంటే, దేవతల అనుగ్రహం ఉంటే, పరమాత్మ అనుగ్రహం ఉంటే ఆ ద్వితీయం లేని స్థితి మనకు వస్తుంది. ఎప్పుడైతే ద్వితీయం లేని స్థితి వచ్చిందో, మన హృదయంలో ఉన్నటువంటి అద్వైతానుభూతి మన చేతికి ఎప్పుడైతే అందిందో, అప్పుడు వాడికి భయం లేదు, అశాంతి లేదు, దుఃఖం లేదు, పునర్జన్మ లేదు. అది అనుభవంలో మనం లేకపోయినా స్థితి అంటూ ఒకటి ఉంది. ఆత్మ అంటేనే ప్రేమ స్వరూపం, చైతన్యం అంటేనే ప్రేమ స్వరూపం, శాంతి స్వరూపం, అది సుఖస్వరూపం. దాని ఉండటమే దాని స్వరూపం. ఆ స్థితి అంటూ ఒకటి ఉంది, అది మనకు ఆ భగవంతుడు మనకు అంతర్యామిగానే ఉన్నాడు. అంతర్యామిగా లేకుండా అసలు దేహం రాదు. ఈశ్వరుడు అంతర్యాములుగా లేకుండా, భగవంతుడు అంతర్యాములుగా లేకుండా ఈ దేహం, ఒక్క దేహం ఇక్కడికి రాదు. ఈ సృష్టిలో ఒక్క దేహం రాదు. ఆయన ఆడించేవాడు నారాయణుడు. అయితే మనకు ప్రమాణం అంటే ఏంటి? సత్యమే ప్రమాణం. అది ప్రమాణంగా ఇప్పుడు మనకి ఏది సత్యమో తెలియదు. భగవంతుడిది సత్యమని చెబుతున్నాడు, భగవంతుడిది సత్యమని చెబుతున్నాడు కాబట్టి దాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి. దాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే బాగుపడతాం, లేకపోతే పాడైపోతాం. ఇప్పుడు భగవద్గీత చెప్పాడు నారాయణుడు, కృష్ణుడు దేవుడై, ఈశ్వరుడై, నారాయణుడై భగవద్గీత చెప్పాడు. భగవద్గీత చెప్పాడు భగవంతుడి చేత గానం చేయబడింది కాబట్టి భగవద్గీత. అది చెప్పాడు. అది ప్రమాణం. మనకి ఏదైనా సందేహం వస్తుందనుకోండి, ఈ పని చేయొచ్చు చేయకూడదని దాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి. దేని ప్రమాణంగా పెట్టుకోవాలి? భగవద్గీతని ప్రమాణంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏం చేత ప్రమాణంగా పెట్టుకోవాలి? సత్యము కాబట్టి ప్రమాణంగా పెట్టుకోవాలి. అసత్యాన్ని ప్రమాణంగా పెట్టుకోకూడదు. సత్యము కాబట్టి ప్రమాణంగా పెట్టుకోవాలి. సత్యము కాబట్టి ప్రమాణంగా పెట్టుకోవాలి. ప్రమాణం అంటేనే అక్కడ సత్యం. సత్యం కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకోమని అంటే అక్కడ నిజం ఉంది కాబట్టి ప్రమాణంగా తీసుకోమని. అంచేత దాన్ని ప్రమాణంగా తీసుకుంటే సత్యాన్ని భగవంతుడు భగవద్గీతలో సత్యము చెప్పాడు కాబట్టి మనకు అర్థమైనా అవ్వకపోయినా దాన్ని ప్రమాణంగా తీసుకుని జీవిస్తే బాగుపడతాం. దాన్ని ప్రమాణంగా తీసుకోకుండా లౌకికులు చెప్పిన మాటలు ప్రమాణంగా తీసుకుంటే శుభ్రంగా పతనం అయిపోతాం, కూలిపోతాం శుభ్రంగా. మళ్ళీ నీచి జన్మలు వస్తాయి మన అందరికి. నీచాతి నీచమైన జన్మలు వస్తాయి. లౌకికులు చెప్పిన వాక్యాలు ప్రమాణంగా తీసుకోకూడదు. లౌకికులంటే ఎవరు రోజుకో రకంగా ఉంటారండి. లౌకికులంటే ఎవరు రోజుకో రకంగా ఉంటారో వాళ్ళకు స్థిర బుద్ధి ఉండదు, వాళ్ళకు ఒక శాంతిగా ఉండరు, సుఖంగా ఉండరు. వాళ్ళు శాంతిగా ఉండరు, ఇతరులు శాంతిగా ఉండనివ్వరు. వాళ్ళే వాళ్ళే పెద్దవాళ్ళు కాకపోయినా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు కాదు కానీ పెద్దవాళ్ళ మీద అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ గర్వం వచ్చేవాళ్ళే, గర్వం తీసుకొచ్చే గుణాలు. అంటే రాబోయే జన్మలు నీచి జన్మలు వచ్చి జన్మల యోగం ఉంటే ఇటువంటి తలంపులన్నీ వస్తాయి. అయితే మనం ప్రమాణం అంటే అక్కడ సత్యం లోకం. భగవద్గీతలో చెప్పిన మాట ప్రమాణంగా తీసుకోవాలి. మాట ప్రమాణంగా తీసుకుని ఆ మాటకు అనుసరించి మనం జీవిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది, తరిస్తుంది, జన్మరహిత్య స్థితిని పొందుతాం. మీ శవాలు మొయ్యక్కర్లేదు. ఆత్మజ్ఞానం కలిగిన ఆత్మానుభవం వచ్చే వరకు, ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆనందానుభవం కలిగే వరకు, ఆ కలిగే వరకు మనిషిని సంసారం విడిచిపెట్టదు. ఏదో రకమైన సంసారం, సంసారం మట్టికి మనిషిని విడిచిపెట్టదు. అదే చేతిని పెంచుకోవద్దు, టైం వేస్ట్ అయిపోద్దు. విరోధాలు వద్దు నీకు, విరోధాలు వద్దు, స్నేహితులు వద్దు, స్నేహితులు వద్దు, విరోధాలు కూడా వద్దు. ఇంకా అస్తమానం కొంత చుట్టాలు చుట్టాలు వేసి తిరుగుతూ ఉంటారు. ఆ చుట్టాలు పోయా, డబ్బు చుట్టాలు పోయా, నీ దగ్గర డబ్బు ఉంటే ఆడు చుట్టం, డబ్బు లేకపోతే ఆడు చుట్టం. కొంతమంది ఏదో విరోధాలు పెట్టుకుని ఎలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది స్నేహాలు ఎక్కువ చేసి పాడైపోతున్నారు, టైం పాడు చేసుకుంటున్నారు. ఆ స్నేహితులు ఉద్ధరించేది లేదు, ఏం లేదు వీళ్ళు. కొంతమంది చుట్టాలు 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 వేసి జరుగుతుందంటే ఈ చుట్టాలందరూ డబ్బు చుట్టాలని నీకు తెలియటం లేదా? చెరువులో నీళ్ళు లేకపోతే ఆ చెరువు కూడా ఎవరికి కావాలి? నీ దగ్గర డబ్బు లేకపోతే నీ చుట్టాలకు నీళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఇలా అంటే ఎలా నేను తిరిగి మీరు టైం పాడు చేసుకుంటున్నారు. కానీ నిలబడే టిక్కెట్లు కాదు, మీరు బాగుపడే విధానం మీరు చూసుకుంటారు. మీరు తరించే ఉపాయం మీరు తరించే ఉపాయం మీరు చూసుకోండి. శరీరానికి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనసుకు వికారాలు వస్తాయి, శరీరానికి రోగాలు వస్తాయి. మూల సంఖ్య మనుషులు ఉంటారు కదమ్మా, పొద్దున్న ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటారు, సాయంత్రం ఒక రకంగా, స్థిరత్వం ఉండదు. ఈ గుణాలన్నీ మనస్సులో ఉంటాయి. మనస్సులో గుణాలు ఉంటాయి, శరీరానికి రోగాలు వస్తాయి. ఆ చైతన్యానికి రోగాలు లేవు, గుణాలు లేవు, పుట్టుక లేదు, చావు లేదు. ముసల్తనం కూడా లేదు. శరీరం వస్తే ముసల్తనం వస్తుంది, ముసల్తనం వస్తే రోగం వస్తుంది, ఇవన్నీ మామూలు. ఈ రోగాలు కూడా మంచియే. రోగం వచ్చేవాడు మనకు కంగారు పడతాం, రోగాలు కూడా మనకు ఉపకారం చేస్తాయి. మామూలుగా కొన్ని అలవాట్లు మనం మానవంటే మానం, రోగాలు వచ్చి కొన్ని అలవాట్లు మానిపిస్తాయి మన చేత. మామూలుగా కొన్ని అలవాట్లు మానేయమని డాక్టర్లు చెప్తారనుకోని మనం మానం, రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చేటప్పుడు బుద్ధి వచ్చి అలవాట్లు మానుతాం కొంతవరకు. అంటే రోగాలు కూడా మన గురువులు. రోగం వస్తే కంగారు పడతాం మనం, రోగం వచ్చేసింది రోగం వచ్చేసింది అని కంగారు పడతాం. ఆ రోగం కూడా కొన్ని పాఠాలు నేర్పు బయటికి పెడతాం కానీ అది బయటికి పెడతాం. మీరు చిందికాడు అజాగ్రత్తగా ఉంటున్నారనుకోండి, దానికి సంబంధించిన రోగం వచ్చి దాన్ని మేము నాలుగు మొట్టికాయలు పెట్టి చిందికాడు జాగ్రత్త పడమని చెప్పి పెడుతుంది. ఆ రోగం కూడా మన గురువుతోడు సమానం. రోగాలంటే మనకు ఇష్టం ఉండదు, అది మనం బాగు చేయడానికి వస్తూ ఉంటాయి మధ్య మధ్య. ఇచ్చేదంటే కొన్ని పాడ అలవాట్ల నుంచి తప్పించడానికి అవి వస్తూ ఉంటాయి మన. అదే రోగాలు కూడా మన గురువులతో సమానం. రోగం వచ్చింది రోగం వచ్చిందంటే వాడు రోగం వల్ల ఏది బాగుపడతాడు. ఆడి బుద్ధిని బాగు చేయడానికి ఆడికి ఆ రోగం వచ్చింది. అంటే తిండి విషయంలో ఈ సాధకులందరూ, ఆధ్యాత్మిక సాధకులు, ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిండి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని శరీరాలు కొన్ని పదార్థాలు పడవి మానేయాలి. కొన్ని శరీరాలకి కొన్ని రకాల పదార్థాలు పడవి మానేయాలి. చిందికాడ బహు జాగ్రత్తగా ఉండాలి. చిందికాడ బహు జాగ్రత్తగా ఉండాలి, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాచాలత పనికిరాదు. వాచాలత అంటే కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, సందర్భం లేకుండా మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడతారు, సందర్భం లేకుండా మాట్లాడతారు. అది కూడా ఆ గుణం కూడా మనల్ని పాడు చేస్తుంది. చాలా తక్కువ మాట్లాడాలి, నువ్వు మాట్లాడి తక్కువ మాట్లాడాలి. ఆ మాటల్లో సందేశం ఉండాలి. వాచాలత పనికిరాదు. ఎక్కువ తిండి అంత చెడ్డు. నోటి చెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కంట్రోల్ లేకుండా మాట్లాడటం వాచారత కూడా అంతే చెడ్డ. అతి నిద్ర కూడా అంతే చెడ్డ. నిద్ర కూడా చదువు మాత్రంగా ఉండొచ్చు, అతి నిద్ర కూడా, అతిగా నిద్రపోవడం కూడా నీకు టైం వేస్ట్ అవుతుంది. తర్వాత నీకు సాధన చేసే శక్తి తగ్గిపోతుంది అతి నిద్ర వల్ల. ఇప్పుడు ఈ నిద్ర చూడదు స్వప్నం. ఇప్పుడు అతి నిద్ర వల్ల కొన్ని శరీర ఇంద్రియాలు నిద్ర, అసలు నిద్ర ఎందుకంటే నీ దేహము మనస్సు కొంత విశ్రాంతి తీసుకుంటా నిద్రలో సరిపోతుంది. అతి నిద్ర అవసరం, అతి నిద్ర పనికి రాదు, నిద్ర అవసరమే. కానీ జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ రెండు సమానం. మీరు చూసుకుని నీకు ఎప్పుడైనా స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఈ జాగ్రత్త అవస్థలోనే మనుషులు, ఈ స్నేహితులు, ఈ విరోధులు, పెద్ద చుట్టాలు, మీ జీవితంలో జరిగిన సంఘటనలో మీకు అర్థమవుతుందో ఇవే వస్తే స్వప్న. ఈ సుబ్బారాయుడు అందరూ అక్కడ సిద్ధమవుతారు స్వప్న. ఇప్పుడు జాగ్రత్త అవస్థ వేరు, స్వప్న అవస్థ వేరు, రెండు సమానం. డబ్బుకి ఓ పక్కన బొమ్మ ఉంటుంది, ఓ పక్కన బొడుసు ఉంటుంది. ఇప్పుడు డబ్బు తీసుకోండి, దానికి ఒక పక్కన ఏముంటుంది, బొమ్మ ఉంటుంది, ఒక పక్కన బొరుసు ఉంటుంది. నిద్రావస్థ ఈ స్వప్నావస్థ ఎటువంటిదో జాగ్రత్త అవస్థ ఎటువంటిది. ఏం చేద్దంటే మీరు మనం విషయాన్ని ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనుషులను చూస్తున్నాం, విషయాన్ని చూస్తున్నాం, బొమ్మలు చూస్తున్నాం, రైళ్లు కార్లు చూస్తున్నాం, మీ ఆస్తులు మీరు చూసుకుంటున్నారు, మీ సొమ్ములు చూసుకుంటున్నారు, మీ బడాయిలు ఏదో మీరు చూసుకుంటున్నారు జాగ్రత్త. స్వప్నావస్థ అంటే మీ బడాయిలు మీకు వస్తే రైళ్లు తిరిగినట్టు, కార్లు తిరిగినట్టు, మీ స్నేహితులు, మీ బంధువులు, ఉన్నోళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరెవరు జ్ఞాపకం వస్తాం. అది లోకమే. స్వప్నంలో మనకు కనిపించేది లోకమే, ఈ జాగ్రత్త అవస్థలో కనిపించేది ఈ లోకమే. రెండు స్వప్నం కూడా లోకం లాంటిది. అయితే లోకంలో కూడా వస్తాయి మీకు స్వప్నంలో, లోకానికి సంబంధం లేని కూడా మీకు స్వప్నంలోకి రావు, లోకానికి సంబంధించిన కూడా వస్తాయి. అది దానివల్ల కూడా మనకు ఉపయోగం లేదు. తర్వాత మనుషులతో కూడా ఎవరితోటి ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితోటి ఎంతవరకు మన అనుబంధం పెట్టుకోవాలి, అంతవరకే కానీ మన హద్దులు దాటి వెళ్ళకూడదు. స్నేహాలు కూడా అతిగా చేయకూడదు. అతిగా చేస్తే మనం అతిగా చేస్తే వాళ్ళు రేపు మనకు విరోధులు అవ్వచ్చు. తర్వాత వాళ్ళు మనం వాడు వాళ్ళ వల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోవచ్చు. తర్వాత మనకు సాధన ఈ స్నేహితుల వల్ల, విరోధుల వల్ల మనకు సాధన చేసే శక్తి తగ్గిపోతుంది. అది ఎందుకు నేను చెప్పబోయింది, మనం కష్టపడి సాధన చేసుకునే శక్తి అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈశ్వరుడు నామాలలో ఆచార్య వారు చెప్పారు, గోవిందం భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ. గోవిందుని భజించు, నీ మనస్సు బాగుపడుతుంది, ఆయన చెప్పిన మాట విను, ఆయన రూపాన్ని ధ్యానం చేసుకో, ఆయన నామాన్ని స్మరించుకో, ఆయన చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకో. ప్రమాణంగా పెట్టుకుంటే అది సత్యమని విశ్వసించాలి, అప్పుడు బాగుపడుతుంది. అక్కడ ప్రమాణం అంటే సత్యమని నువ్వు నమ్మాలి. అది మన మనస్సు, మనకున్న అలవాట్లు భగవంతుడు చెప్పిన వాక్యాన్ని తొందరగా అంగీకరించలేము. మన అలవాట్లు అటువంటివి, మన పెరిగిన వాతావరణం అటువంటిది. కొంతమందికి నామప్రియులు ఉంటారు, వాళ్ళు ఎంత ఇష్టపడతారో రామనామం అన్నా, ఆ కృష్ణనామం అన్నా ఎంత ఇష్టపడతారు. హరే కృష్ణ వాళ్ళన్నారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. అవి ఎంత నామప్రియులు అంటారు వాళ్ళకి. నామం వేరు, దేవుడు వేరు కాదు, ఆ నామాన్ని ఆనందిస్తారు. నామే అంతటా వ్యాపించున్నది, నామే నారాయణుడి అంతటా వ్యాపించున్నాడు. నామాన్ని చాలా ఇష్టంగా చేసుకుంటారు. రామచంద్రమూర్తి వైకుంఠానికి వెళుతూ ఆంజనేయ స్వామికి సొంత పనులు లేవు, రాముడు పని చెప్పి పంచమ ఆంజనేయ ఆంజనేయ స్వామికి ఆయన జీవితంలో సొంత పని అంటే ఏమి లేదు. చేస్తే రాముడి పని, అంతకంటే ఆయన సొంత పనులు అంటే ఆంజనేయ స్వామికి. రామచంద్రమూర్తి వైకుంఠానికి వెళుతూ నువ్వు కూడా నా కూడా వైకుంఠానికి వచ్చి అన్నాడు. అతనికి బహుమతులు కూడా ఏం ఇవ్వాలో ఆయనకు అర్థం అవ్వలేదు. రామచంద్రమూర్తికి బాహ్య ప్రాణం ఆంజనేయ స్వామి. పట్టాభిషేకం రాముడికి పట్టాభిషేకం అయ్యాక అందరికీ బహుమానాలు ఇచ్చాడు రాముడు. ఆంజనేయ స్వామికి ఏం ఇవ్వాలో తెలియకుండా ఏం ఇవ్వలేదు, వైకుంఠానికి రా అన్నాడు. అంటే ఆంజనేయ స్వామి అన్నాడు నేను వైకుంఠానికి రాను, ఇక్కడ ఉన్న చిరంజీవి ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా ఉన్నాడు చిరంజీవి, ఆంజనేయ స్వామి చిరంజీవి, నేను వైకుంఠానికి రాము, రామనామం చేసుకుంటే ఇక్కడ ఉండిపోతాను. వైకుంఠంలో కంటే రామనామంలో ఉన్న ప్రీతి వైకుంఠంలో కూడా లేదు, రామనామంలో ఉన్న ప్రీతి వైకుంఠంలో కూడా లేదు అని చెప్పి నేను రాను ఇక్కడ ఉంటాను. ఎక్కడ రామాయణం గానం చేస్తే అక్కడికి వెళ్ళి వింటూ ఉంటాను. ఎక్కడైతే రామాయణం గానం చేస్తున్నారో అక్కడ వింటూ ఉంటాను, ఈ నామం చేసుకుంటూ ఉంటాను. నీ నామప్రియులకి నా సపోర్ట్ ఇస్తూ ఉంటాను. అదే వైకుంఠానికి రాను, నీ రామనామం చాలు నాకు. ఎక్కడ రామాయణం గానం చేస్తున్నారో, ఎక్కడైతే రామాయణం ఎవరైతే టీచ్ చేస్తున్నారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో ఒక ప్రతీతి. తర్వాత ఈ గ్రహ బాధలు పడే వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. ఏమంటే మమ్మల్ని శని గ్రహం పీడిస్తుంది, ఈ మధ్యన ఆ గ్రహం పీడిస్తుంది, ఈ గ్రహ నవగ్రహాలు ఉన్నాయి కదా ఆ గ్రహం పీడిస్తుంది, ఈ గ్రహం పీడిస్తుందండి అనేది చెప్తూ ఉంటారు. మామూలుగా ఈ గ్రహాల బాధలు ఎక్కువైపోయినండి మాకు, మరి ఈ పనులేమో అనుకున్న పనులు అవుతారు, ఈ గ్రహాలు చెడగొట్టేస్తున్నాయి అనేది ఇలా అనుకుంటూ ఉంటారు కదా లోకాలు అందరూ ఆంజనేయస్వామిని పూజించడం. ఒకసారి ఆంజనేయస్వామి రామనామం చేసుకుంటున్నాడు ఒక ప్రశాంతమైన స్థలంలో, ఏకాంత స్థలంలో కూర్చొని రామనామం చేసుకుంటున్నాడు. శనిదేవుడు వెళ్ళాడు, శనిగ్రహం వెళ్ళింది వాడి దగ్గర. 9 గ్రహాలు మనకి, శనిగ్రహం వెళ్ళిందాడు వాడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు శని వచ్చే టైం అయింది, నీ సాధన చెరగొట్టేస్తాను, నీ రామనామం చెరగొట్టేస్తాను, నువ్వు ఏదో సాధన చేసుకుని బాగుపడుతున్నావు కదా నువ్వు, నేను అందరూ పూజ పైకి ఇంకోటి ఆంజనేయ స్వామిని స్వతంత్రమైన దేవుడిగా పూజిస్తారు, అది గొప్పతనం. రామూర్తితో సంబంధం లేకుండా ఆంజనేయ స్వామి దేవాలయాలు కొన్ని వేలు ఉన్నాయి. అలాగే దిండివనం ఇప్పుడంటే మనం ఇలా కాట్పాడి మేము చెడిపోతున్నాం. పూర్వం మెడ్రాస్ నుంచి దిండివనం వచ్చి దిండివనానికి మనం అరుణాచలం వెళ్ళాం. దిండివనానికి 20 మైల్ దూరంలో కొన్ని కోట్లు పెట్టి దేవాలయం కట్టారు ఆంజనేయ స్వామి కల. ఎవరి శరీరం ద్వారా ఏ పని జరుగుతుందో మనకు తెలియదు. ఈ మధ్యన రాయదూరు కాదు వేలూరు అని తమిళనాడు ఇంకా కింద ఉంది మధుర ప్రాంతంలో, వేలూరు వెల్లూరు కాదు వేలూరు. 31 సంవత్సరాలు అబ్బాయి అతనికి, 31 సంవత్సరాలు అతను భక్తుడు, అతను 31 సంవత్సరాలు అతనికి 31 సంవత్సరం అతను భక్తి. మన శ్రావణ శుక్రవారం మనం శుక్రవారం లక్ష్మీ వ్రతం చేసుకున్నారు కదా, వరలక్ష్మీ వ్రతం మన శుక్రవారం లక్ష్మీ అందరూ లక్ష్మీదేవిని ఆరాధించారు ఎవరు, లక్ష్మీ వ్రతం శ్రావణ శుక్రవారం అంటారు, వరలక్ష్మీ వ్రతం. ఆ రోజునైనా అతని వయసు 31 సంవత్సరాలు, అతను 100 ఎకరం కొని 300 కోట్ల రూపాయల తోటి లక్ష్మీ దేవాలయం కట్టాడు. మొత్తం లక్ష్మీదేవి విగ్రహం అంతా బంగారం, 300 కోట్లు. ఈ 300 కోట్లు ఆడికి వయసు అంతా 31 సంవత్సరం. ఈ 300 కోట్లు 250 కోట్లు ఇతర దేశాల నుంచి వచ్చింది. మన దేశంలో 50 కోట్లు ఎవడిచ్చిన అతనికి, ఇతర దేశాల నుంచి 250 కోట్లు వచ్చింది. 300 కోట్లు పెట్టి 100 ఎకరం పొని 100 ఎకరం మధ్యలో ఈ లక్ష్మీ ఆలయం కట్టారు. మొత్తం అంతా బంగారం, మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టాడు బంగారం. అతని వయసు ఎంత? 31 సంవత్సరం. భగవంతుడు అతని ద్వారా ఆ పని చేయించుకుని మన శ్రావణ శుక్రవారం ఓపెన్ చేస్తారు గుడి. ఇదంతా ఈశ్వరుడేనా? ఒక 30 సంవత్సరం అబ్బాయి చేత 300 కోట్లు గుడి కట్టించాడంటే భగవంతుడు మనం ఏమనుకోవాలి? అలాగే దిండి ఒక సుమారు 5-6 కోట్లు పెట్టి ఆంజనేయ అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే రాముడితోటి కృష్ణుడితోటి సంబంధం లేకుండా ఆంజనేయ స్వామిని స్వతంత్రమైన దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఆయన కూడా ప్రత్యేకమైన గుడి. ఎందుకంటే నవగ్రహాలు, ఒకసారి శనిగ్రహం వచ్చింది, నీ రామనామం చేసుకుంటున్నావు, నువ్వు జపం ధ్యానం చేసుకున్నావు, నిన్ను చెడగొట్టేస్తాను వచ్చాడు శనిగ్రహం. వాడు ఎవరిని పట్టుకుంటే వాడిని దురిపేస్తాడు పట్టు. వాడు ఉంటాడు 5-6 ఏళ్ళు ఉంటాడు, వాడు వెళ్ళడు తొందరగా వెళ్ళడు. కొంతమందిని బాగు చేస్తాడు, కొంతమందిని పాడు చేస్తా ఉంటాడు. శని మొత్తానికి చెడ్డవాడు కాదు, కొంతమందిని బాగు చేస్తాంటే ఆంజనేయ స్వామి వచ్చి పాడు చేసేస్తాను, నీ జపం పాడు చేసేస్తాను, నీ ధ్యానం పాడు చేసేస్తాను. ఆంజనేయ స్వామి ఏం మాట్లాడలేదు అతనితోటి, నువ్వేం మాట్లాడలేదు అతనితో ఏం మాట్లాడలేదు. ఎవడు శనిదేవుడు, వాడు శనిశ్వరుడు, వాడు శనిదేవుడు, వాడితో ఆంజనేయ స్వామి వాడితో మాట్లాడకుండా ఆడ తోకతోటి ఆయన చుట్ట పెట్టేశాడు. ఆంజనేయ స్వామి తోకతోటి ఆయన చుట్టు పెట్టేసి ఆ తోక పెంచేసి దూరంగా అక్కడ పడి ఉండమన్నాడు, నా దగ్గరికి రాకుండా. ఆడు తోకలు బిగిసిపోతున్నాడు, ఆడు తోకలు తోకను ఒక్కేస్తాను ఆంజనేయ స్వామి తోక. ఆడికి ప్రాణం ఆడిని ఉండటం లేదు. ఎవరిని? ఆ శనిదేవుడికి. ఇంకా ఎవరి జోలికి వెళ్తాను కానీ నీ జోలికి బాబు రాను, నీ తోక వదిలే నన్ను, నీ జోలికి రానన్న అక్కడి నుంచి పారిపోయాడు అక్కడ. అప్పుడు శనిదేవుడు ఎలిచి ఎలిచి ఒక మాట అన్నాడు, నీ జోలికి రాను, నిన్ను ఆరాధించే భక్తుల జోలికి కూడా రాను. అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అది తోకలోంచి ముందు బయటపడ్డాం అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ శనిదేవుడు ఒక మాట చెప్పాడు, నీ జోలికి ఎలాగ రాను, నేను నిన్ను ఆరాధించే భక్తుల జోలికి కూడా రాను. అంటే శనిగ్రహం చోటు బాధపడే వాళ్ళందరూ ఎక్కువ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. ఇందుకే మీకు ఎందుకు చెప్తానంటే వైకుంఠం నాకెంతకయ్యా, నీ నామంలో ఉన్న ప్రీతి, నీ నామంలో ఉన్న ఆనందం, నీ నామంలో ఉన్న శాంతి నాకు వైకుంఠంలో ఉందా, రావటానికి రానని చెప్పాడు. తర్వాత మన ఇంటికి మన ఇంట్లో పనులు మనం చేసుకోవచ్చు, మన డ్యూటీ ఏదో మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు, కానీ ఆ లేదర్ టైంను మనం భగవంతుని స్మరించుకుంటూ బాగుపడటానికి మన గుణం మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలం. కానీ ఎవరో స్నేహితుల దగ్గర కూర్చుని ఎల్లమ్మ పొల్లమ్మ దగ్గర కూర్చుని మనం టైం వేస్ట్ చేయకూడదు. అది ఇంతకీ సార్ మీరు కూడా మీ స్నేహితులకి రోజు వెళ్ళి కూర్చోకూడదు. మీ స్నేహితులు కూడా మీ ఇంటికి రోజు వచ్చి కూర్చుంటే కాలక్షేప మాట చెప్పి మీ టైం పాడు చేస్తారు. మనం భగవంతుడి గురించి స్మరించాం, స్మరిస్తే స్నేహితులు లేకపోతే చుట్టాలు లేకపోతే విరోధులు ఎందుకు వచ్చింది కూడా వీడి ముగ్గురి వల్ల మనకు ఉపకారం కాదు. వీడు ముగ్గురు మన మనసును బాగు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు మన అంతఃకరణాన్ని లోపల పనిముట్టిని బాగు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మనం నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం సత్యాన్వేషణకి అంటే ఆత్మ జ్ఞానం సార్, సత్యజ్ఞానం సంపాదించడానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి, పరలోకం పొందటానికి ఎక్కడికైనా అడవిడికి వెళ్ళాలా, ఎక్కడికైనా ఇల్లు ఇడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి సాధన చేసుకోవాలా, ఏంటని భగవాన్ అడుగుతుంటే భగవాన్ చెప్పి సమాధానం ఏంటంటే కర్మతో కూడిన జీవితాన్ని సన్నిహించక్కర్లేదు, నువ్వు చేసుకునే పని విడిచిపెట్టిన ఎక్కడికి పారిపోవక్కర్లేదు. భగవంతుడు ఏ పని అయితే మన శరీరాన్ని కేటాయించాడో భగవంతుడు ఏ పని అయితే మన శరీరానికి కేటాయించాడు ఆ పని మనం శ్రద్ధగా చేసుకుంటే అయిపోతుంది. భగవంతుడు ఒక శరీరానికి ఒక పని కేటాయిస్తాడు, ఆ పని శ్రద్ధగా చేసుకుంటే సరిపడుతుంది. మనం శ్రద్ధగా చేయాలి, ఇష్టంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఆ పని అంచేపు ఉంటుంది, 24 గంటలు ఉండదు కదా. ఆ పని పూర్తి చేసుకుని మిగతా టైం అంతా దైవచింతనలో ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో పని అయిపోయినట్టు ఇంకో పక్కింటికి వెళ్ళి పడిపోతాం, ఎవరు ఒకరి ఇంటికి వెళ్ళి పడిపోతాం. ఆయన చేసి దైవ విచారణ కాదు, లోక ఆత్మ విచారణ కాదు, లోక విచారణ. అక్కడికి వెళ్ళి లోకం గొడవలు చెప్పి కూర్చోవడం, ఆయన పాడు చేయటం, వీళ్ళు పాడైపోయి రావటం. వీళ్ళు ఎవరి కొంపలోకి వెళ్ళారో ఆయన పాడు చేయటం, ఆయన పాడు చేసి మళ్ళీ వీళ్ళు రావటం. దీనివల్ల మనకు కలిసి వచ్చేదండి లోక విచారణ వల్ల. ఆ లోకం సత్యము కాదు, లోకం సత్యము కాదు. లోక విచారణ వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? లోకం సత్యమైతే లోకాన్ని విచారణ చేయొచ్చు, లోకం సత్యమే కాదు. ఇదొక ట్రైనింగ్ అవడానికి వచ్చాము, మనం ట్రైనింగ్ అయ్యి బయటకు పోవటం. ఇది కూడా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. వాచారత పనికిరాదు, అతి నిద్ర పనికిరాదు, అతి భోజనం పనికిరాదు. ఈ మూడు సాధకులకు ఉండవలసిన లక్షణాలు, ఈ మూడు సాధకులకు ఉండవలసినటువంటి లక్షణాలు. అంటే అతి నిద్ర తగ్గించుకుంటే, అతిగా మాట్లాడటం తగ్గించుకుంటే, అతి భోజనం తగ్గించుకుంటే మనస్సు పవిత్రంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది, ఏకాగ్రతగా ఉంటుంది. అతి భోజనం తగ్గించుకుంటే అంటే రోగాలు కూడా మన అలవాట్లు మార్చడానికి వస్తాయి. రోగాలు నూటికి నూరు పళ్ళు చెడ్డానికి ఒక్కర్లేదు. అంటే మనకున్న అలవాట్ల వల్ల, మనకున్న గుణాల వల్ల ఈ పెంట అంతా పోయేసుకు వస్తున్నాం పూర్వజన్మ నుంచి. మనకున్న గుణాల వల్ల, మనకున్న అలవాట్ల వల్ల ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యాముగా ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన భోజనించకపోవడం కారణం ఇతరుల కారణం కాదు, మన అలవాట్లు మన గుణాల వల్ల ఆయన భోజనించడం. అదే పరమేశ్వరుడు చెప్పాడు, నన్ను ఆరాధిస్తే, నన్ను స్మరించుకుంటా అంటే, నన్ను ఆరాధిస్తూ ఉంటూ నా మాట ఏంది, నువ్వు ప్రమాణ బుద్ధి కలిగి ఉంటే నా మాయ నీకు దారి ఇస్తుంటాను. అంటే నువ్వు చేసుకునే పని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోతే నీకు జ్ఞానం వస్తుంది అనుకోవద్దు. నువ్వు చేసుకునే పని నిర్మలంగా చేసుకో. కానీ అదే ఇప్పుడు కర్మే, అదే అక్కడ మీకు చెప్పాను, తాడేపుడు కూడా నోడు చెప్పాను కదా మీటింగ్. కర్మ ఏదో కర్మ చేయటం, దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, అది అనుభవించటం, మళ్ళీ కర్మ చేయటం, మళ్ళీ దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, అది అనిపి. అదే జీవిత గమ్యం కాదని చెప్పడానికి ఈశ్వరుడు మారు వేషంలో వచ్చాడు. ఎక్కడ దారి కావాలని మహర్షులకు తాడేపుడు కూడా చెప్తాను. తాడేపిడిగూడెంలో చెప్పిన కథ ఏంటంటే, మీకు ద్వారికా వనంలో ఋషులు ఉన్నారు. వాళ్ళు కర్మకాండ ప్రియులు, అంటే యజ్ఞం చేస్తారు, దానివల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అంటే వాళ్ళు మనం ఏదో పని చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాం, అనుభవిస్తున్నాం, అది మళ్ళీ మనకి ఫలితం వస్తుంది, అనుభవిస్తున్నాం. దేవుడితో సంబంధం ఏంటి, ఈశ్వరుడితో సంబంధం ఏంటి, పరమేశ్వరుడితో సంబంధం ఏంటి, మనం ఏదో చేసుకుని బాగుపడుతున్నాం అనే ఆ ఋషులు ఉద్దేశం. అంటే వాళ్ళ జ్ఞానం బ్రహ్మం వైపుకి, సత్యము వైపుకి ఉన్నదేదో ఒకటి ఉంది కదా ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి మీద వాళ్ళకి భక్తి కలగటం లేదు, ఈశ్వరుడి మీద ప్రమాణ బుద్ధి కలగటం లేదు. ఏదో పని చేయటం, ఇప్పుడు మనం ఉన్నాం, వండుకోవటం తింటాం అదే పోతిక. ఇక బతకడం అంటే అది వండుకోవడం తింటాం, వండుకోవడం తింటాం. ఆ ఋషులు ఎలా తయారయ్యారు? యా దారికా వనంలో ఏ ఋషులు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో పనులు చేయటం, ఆ పని వల్ల ఫలితం రావటం, ఆ ఫలితాన్ని అనుభవించడం, ఆ బాగుంది ఈ ఫలితం మనకు వచ్చేసింది అనుకోవటం. ఇలా కర్మటక కర్మకాండే సర్వస్వం, పనే సర్వస్వం బతుకుతున్నారు. కానీ వాళ్ళు అసలు సత్యం వాళ్ళకి అర్థమవుతున్నది కనీసం ముఖం వాడు తిరగటంలో, ఈశ్వరుడు అయితే ముఖం వాడు తిరగటంలో, పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడనేటువంటి బుద్ధి వాళ్ళకి కలగటం లేదు. అప్పుడు వాళ్ళు బాగు చేయడానికి దారి ఆ ఋషుల్ని బాగు అయ్యో పాడైపోతున్నారు వీళ్ళు, ఈ తిని తిరగడం తప్పించి అందుకంటే ఇంకో జీవితం ఉందని, ఒక హయ్యర్ లైఫ్ ఉందని, ఒక హయ్యర్ లైఫ్ ఉందని, ఒక సుపీరియర్ లైఫ్ ఉందని, ఒక సుప్రీం స్టేట్ ఉందని అది పొందదగింది. అది మనం ఉందని తిరిగిన వీళ్ళకి పాడైపోతున్నారు, ఈ తింటం తిరగడంతో సరిపోతుంది అని వాళ్ళు మారు వేషంతో ఈశ్వరుడు అక్కడికి వస్తాడు. ఎలా వస్తాడంటే అందము ఆనందము కలిపి వస్తాడు. కొంతమంది అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఏది ఇష్టం ఉంటారు, మొఖాలు చూస్తే అందంగా ఉంటారు. కొంతమంది ఆనందంగా ఉన్నా మొఖాలంత బాగుండకపోవచ్చు, ఆ చర్మం అంత బాగుండకపోవచ్చు. ఈశ్వరుడు ఎలా వస్తాడంటే అందము ఆనందము కలిపేస్తే రెండు ఎలా ఉంటే అలా వచ్చేసాడు అక్కడ దగ్గర. అలా వచ్చేసేప్పుడు అప్పుడు ఋషి పొత్తినాడు వెనకాల పడ్డారు. ఋషిపత్తి ఋషిని భార్యలు అందరూ ఆడు ఆడో ఉన్నటువంటి అందము ఆడో ఉన్నటువంటి ఆనందము చూసి, ఆ మారి వేషంలోనే ఈశ్వరులో ఉన్నటువంటి అందము ఆనందము చూసి వాడు వెనకాల పడ్డారు. అంటే అంటే ఆ అందము వీళ్ళ హృదయంలోనే ఉంది. అక్కడ కనిపించే అందము, ఇక్కడ అక్కడ కనిపించే ఆనందము హృదయంలో ఉంది. వాళ్ళ హృదయంలో ఎవడైతే ఉన్నాడో ఆడే మారి వేషంలో వచ్చాడు కాబట్టి వాడు వెనకాల పడ్డారు. పడేటప్పటికి ఋషులకు కోపాలు వచ్చింది, ఋషులకి కోపాలు వచ్చి ఈలు పడ్డారు. ఆడ వెనకాల వీళ్ళ భార్యలు ఆడ భార్య వెనకాల ఈలు పడ్డారు పడ్డారు. పడితే ఏం చేశారంటే ఆయన చంపేయటానికి మా భార్యను తీసిపోతున్నాడు, మా భార్యను రక్షించడానికి మనం వెళుతున్నాం అని ఏం చేశాడంటే ఆయన ఆడెవడో మామూలు వాళ్ళు అనుకుని వాడిని చంపేయటానికి ఒక పెద్ద ఏనుగుని పురమాయించాడు. బాగా పొగడెత్తిన ఏనుగుని పురమాయిస్తే ఆ ఏనుగుని ఈశ్వరుడు చంపేసి దాని చర్మాన్ని కప్పుకున్నాడు. తర్వాత పులిని ఒకటి పంపారు చంపేయమని, తర్వాత పులిని చంపేసి వాడు పులి చర్మాన్ని కప్పుకున్నాడు. అప్పుడు ఇది మామూలు వాడు కాదు, పులిని చంపేశాడు, ఏనుగుని చంపేశాడు, బాగా క్రూర జంతువుని పంపాం మనం. ఎవరో మన మానవాతీతుడు, మనకి మానవాతీతుడు వీడు అని వాడిని శరణాగతి చేశారు. ఎవరిని? ఆ మాళ్యేషంలోని ఈశ్వరుని శరణాగతి చేశారు. అప్పుడు వాడు ఎది కాదురా మీరు పాడైపోతున్నారు, మీరు పాడైపోతున్నారు, అసలు మీకే తినేది ఏదో పని చే కర్మ చూసుకోవడం, ఏదో యజ్ఞం చేసుకోవడం, దానివల్ల ఏదో పరిచయం రావటం, అది అనుభవించడం, ఇదే పని ఇంకా వండుకోవటం తింటాం నిద్రపోవటం, వండుకోవటం తింటాం నిద్రపోవటం, ఇదే పని ఇంకా ఇంకా హయ్యర్ లైఫ్ అంటూ లేదా? జీవితంలో ఇంకా పొందవలసిందంటే ఏమి లేదా? ఇంకా శరీరం 24 గంటల శరీరాన్ని పోషించుకోవడానికి పనే అది వాళ్ళకి ఆత్మజ్ఞానం. అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఋషులను కూర్చోబెట్టి ఆత్మజ్ఞానం బోధించాడు. ఈ కథ మురిదినాడు రాస్తున్నాడు. ఈ కథ దారి కావాల ఆ ఋషుల కథ మురిగినారు. ఈ గొడవ అంతా రాస్తున్నాడు. రాసేటప్పటికీ అక్కడ ఋషులకి ఆత్మ ఋషులకి వాడు ఆత్మజ్ఞానం గురించి బోధించాడు. ఋషులు అందరూ శరణాగతి చేశారు వాడికి. ఎవడికి? ఈశ్వరుడికి. ఇంకోటి శరణాగతి వల్ల శాంతి కలగట్టింది. మనం ఎన్ని ప్రయత్నాలు చేయకపోయినా ఈశ్వరుడు పట్ల శరణాగతి లేకపోతే శాంతి కలగదు. ఏదో మనకంటే హయ్యర్ పవర్ ఉందని ఋషులు గ్రహించి మరి ఆ అప్పుడు ఆయన ఏం బోధ చేశాడు? ఆత్మబోధ ఈ కథ ఇలా ఈ మధ్యలో నువ్వు చెప్పిన శ్లోకాలను నేను ఇందులో ఇముడిస్తాను, ఆత్మబోధ ఏంటో నువ్వు చెప్పు. ఆనాడు ఉన్న ఈశ్వరుడే నువ్వు ఈ రూపంలో వచ్చావు కదని మురుగునాడు రమణ మహర్షిని అడిగితే అప్పుడు ఉపదేశారని చెప్పాడు. ఏమో అప్పుడు ఈశ్వరుని చూడలేదు మేము, అప్పుడు ఈశ్వరుణ్ణి చూడ, ఆ ఈశ్వరుడే నువ్వు ఈ రూపంలో వచ్చావు. అడి జ్ఞానాన్ని బోధించాడు, దారికాలంలో ఋషులకి చెప్పాడు, ఋషి నువ్వు మాకు చెప్పు. అడుగు ఋషులకి ఏ జ్ఞానం అయితే బోధించాడో దానిసారి మాకు చెప్పని మురుగునారు అడిగితే అప్పుడు ఉపదేశారం చెప్తే అది రాసి కదలో ఉపదేశారం చేయించాడు, అలా ఉపదేశారం వచ్చింది. అది ఉపదేశారం రావడానికి దారికా ఉన్న ఋషులు గొడవలో అప్పుడు కర్త కూడా ఉన్నాడు, నన్ను కర్తూరు ఆజ్ఞాయ. అప్పుడు ఈశ్వరుని వీళ్ళు అంగీకరించరు, ఋషులు ఈశ్వరుని అంగీకరించలేదు. వరికే తినటం మనం సంపాదించుకుంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం తింటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం తింటున్నాం తిరుగుతున్నాం, ఎవడే దేవుడు కూడా మనకి ఇందుకు అలా తయారయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు లేకపోతే ఇక్కడ రాష్ట్రం మీరు గ్రహించవలసింది ఏంటంటే మన చేతుల్లో ఏమి లేదు పని చేయటం, పని చేయడానికి పనికి వస్తానికి ఎందుకు పనికిరాం మనం? ఫలితం అనేది నూటికి నూరు పళ్ళు మన చేతిలో లేదు. కొంతమంది చాలా తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదిస్తారు, కొంతమంది ఎక్కువ కష్టపడితే తక్కువ సంపాదన కూడా రాదు. మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే మన చేతుల్లో పని చేయడానికి పనికి వస్తాం మనం, చాకరీ చేయడానికి పనికి వస్తాం. ఫలితం మన చేతిలో లేదు, ఆ ఫలితం భగవంతుడి ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సింది. ఒకసారి ఎక్కువ ఇవ్వచ్చు, ఒకసారి తక్కువ ఇవ్వచ్చు, ఒకసారి అసలు ఇవ్వకపోవచ్చు. దానికి కారణం మనకు తెలియదు, అది అన్నోన్ను అన్నహేరుడు అది మనకు వింట, అది దానికి కారణం మనకు అర్థం కాదు. బదిగా ఒకసారి ఆచార్యులు వారు కృష్ణుడి గురించి ఏదో శ్లోకం రాస్తూ సర్వకారణాలకి కారణం అయ్యా నువ్వు అంటాడు. సర్వకారణ కారణం సర్వకారణ కారణం అయ్యా నువ్వు అంటాడు గోవిందుడు. ఇప్పుడు మీకేదో సంఘటన జరిగింది, దానికి ఒక కారణం ఉంటుంది. వారికి ఏ సంఘటన జరిగింది, వారికి ఒక కారణం ఉంటుంది. ఇంకో వారి ఇంట్లో ఏదో సంఘటన జరిగింది, దానికి ఒక కారణం ఉంటుంది. మీకు అర్థమవుతుంది, అందరి ఇంటి కూడా ఒకే సంఘటన డిఫరెంట్ డిఫరెంట్ గా జరుగుతుంది. దానికి ఏదో కాదు పాలనా కారణాలు ఈ సంఘటన జరిగిందని మీరు అనుకుంటారు. ఈ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని కారణాలకి కారణం అంటే నువ్వేనవయ్యా. గోవింద అచ్యుత అనంత ఆనంద కృష్ణం రామం నారాయణం నువ్వేనవయ్య. ఈ కారణ లోకంలో ఉన్న అన్ని కారణాలకి ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ కారణం వల్ల జరిగింది, ఈ కారణం వల్ల జరిగింది జీవకుడు చెప్పుకుంటారు అమాయకత్వం వల్ల. ఈ సర్వ కారణాలకి కారణం నువ్వేనవయ్యా అచ్యుత అనంత ఆనంద అంటాడు ఒక శ్లోకంలో ఆచార్య స్వాములో. సర్వకారణ కారణం సర్వకారణ కారణం అంటే లోకంలో జరిగే అన్ని కారణాలకి నువ్వే. మొన్న పెళ్లి కుదిరింది హైదరాబాద్ లో, ఏదో చిన్న చిన్న మాటల పొరపాటల పెళ్లి చెడిపోయింది. మళ్ళీ అయ్యో మాటలు రజోగుణంగా మాట్లాడుతుందని పెళ్లి జరగొట్టుకున్నారు చెప్తానండి. అది అధికారి అక్కడ ఈశ్వరుడు ఆ పెళ్లి అవ్వాల్సిందా, ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం పెళ్లి అవ్వకూడదంటే ఏదో కారణం అది. ఆ కారణం నిజం కాదు, కృష్ణుడే నిజం. పెళ్ళి అవ్వకుండా ఏ ప్రాణం ముందు సిద్ధమైంది? ఏదో బడాయి మాటలని చెప్పి ఎంత బడాయి చూపిస్తాం, పెళ్లి అయితే ఎలా ఉంటుందని కంగారు పడ్డా. ఈ బడాయి మాటలు నిజం కాదు, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చెడిపోయే యోగం ఉన్నప్పుడు ఏదో వస్తుంది చెడిపోయే యోగం. అసలు కారణం ఈ అసలు కారణం గోవిందుడు. అసలు కారణం సర్వకారణ కారణం మీకు ఇప్పుడు మీకు ఏదో డబ్బు చేసింది, లేకపోతే మీకు ఏదో లాభం వచ్చింది, మీకు ఏదో నష్టం వచ్చింది, ఇగో ఈ కారణం వల్ల మనకి లాభం షేర్ మార్కెట్ వల్ల మనకి ఇంత బాగుపడ్డాం, లేకపోతే స్థలాలు కొనుక్కోవడం అమ్మటంలో ఇంత బాగుపడ్డాం, ఏదో మీరు 90 కారణాలు చెప్పుకుంటారు. పాడైపోతే పలానా కారణం వల్ల పాడైపోయామని చెప్పుకుంటారు. ఇవన్నిటికీ ఇవన్నీ నిజం కాదు. ఈ కారణాలన్నిటికీ కారణం గోవిందుడు, అదే నారాయణ. ఏదో మనకు మనస్సు ఉంది కాబట్టి కాలక్షేపానికి ఏదో మాటలు చెప్పుకుంటాం. ఒక శ్లోకంలో ఏమన్నాడు ఆచార్యుల వారు, గోవింద సర్వకారణ కారణం అంటే అన్ని కారణాలకి వాడే కారణం, వాడు అక్కడి నుంచి వస్తున్నాడు. ఈ కారణాలు నిజమని మనం అనుకుంటాం, ఈ నిజం కాదు. అక్కడ ఆవిడ సంకల్పించింది నిజం. ఎవడు సంకల్పించింది? ఈశ్వరుడు సంకల్పించింది నిజం. అంటే ఇప్పుడు ఇంతకీ మీకు చెప్పి ఈ గొడవ అంతా ఎందుకు చెప్తే, మన చేతులు ఏం లేదు, చాకరీకి పనికి వస్తాం. చాకరీకి మనం పనికి వస్తాం, చాకరీ కోసమే పుట్టాం మనం. ఏదో చేయవలసిన పని ఏదో ఫలితం మన చేతిలో లేదు. ఒకసారి తక్కువ వస్తుంది, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి అసలు రాకపోవచ్చు, మనం ఏమి చెప్పలేము. అది ఆ ఫలితం అనేది నీ చేతిలో లేదు, పరమేశ్వరుడు చేతిలో. అది నీకు అర్థమైతే నీకు అశాంతి రాదు, శాంతిగా ఉంటామని చెప్పటం. ఇక్కడ కర్తురాజ్ఞ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఇది కర్మే సర్వస్వం అనుకుంటున్నారు ఎవళ్ళు? ఈవిడ దారికా ఉన్న ఋషులు. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, కర్త ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఈ పంచభూతాలని జీవకోటిని లోకాన్ని కంట్రోల్ చేసే కంట్రోలర్ ఒకడున్నాడు. అతని ఆజ్ఞ అనుసరించే నీకు ఫలితం వస్తుంది. అందుకే నువ్వు చేసిన పనిని బట్టి వచ్చేయటం లేదు. ఈ పనికి ఫలితానికి అనుసంధానం చేసేవాడు ఆయన. ఎవడికి ఎక్కువ ఫలితం వస్తుందో, ఎవడికి ఎందుకు తక్కువ ఫలితం వస్తుందో మనకు తెలియదు, వాడికి తెలుస్తుంది. ఎవడికి పదవి పోయిందో, ఎవడికి పదవి వచ్చిందో, ఈ కారణాలన్నీ మనకు తెలియదు, వాడికి తెలుస్తుంది. సర్వకారణం కారణం ఖర్చురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. వాడి ఆజ్ఞ నుంచి, వాడి ఆజ్ఞ అనుసరించి నీకు ఫలితం వస్తుంది కానీ కేవలం నీ చాకరీని బట్టి వచ్చేదని చెప్పకుండా చెప్పటం. మామూలుగా MBA చదివి, మామూలుగా MBA చదివి నెలకు 10,000 రూపాయలు జీవితాలు లేని వాళ్ళు ఉన్నారు. ఆ MBA నెలకు 1,00,000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. చదువు ఒకటే. మామూలు MBA చదివి నెలకు 10,000 కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆ MBA చదివించుకో వాళ్ళు నెలకు 1,00,000 తెచ్చుకుంటున్నారు. దీనికి మన కారణాలు చెప్పడం కొంతమందికి దురాశ వల్ల దుఃఖం ఒకటి వస్తే పర్లేదు, దురాశ వల్ల డబ్బు కూడా పోతుంది. దురాశ దుఃఖము చేయటంటారు, దురాశ దుఃఖము చేయటండి. దురాశ వాళ్ళకు దుఃఖం వస్తే పర్లేదు, దురాశ వల్ల ఒకసారి దురాశ వల్ల దుఃఖం వస్తే పర్లేదు. ఇదో కొత్త నూరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోయినట్టు ఉన్నది కూడా కొట్టుకుపోతుంది దురాశ వల్ల. ఒకసారి ఏం చేస్తుందంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోతుంది. పొన కొత్త నీరు అంటే ఉంటుందంటే అది ఉండదు, అది ఎడిపోతుంది. కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేసి కొత్త నీరు ఉండదు, అది ఎడిపోతుంది. ఈ దురాశ వల్ల ఒకసారి దురాశ వల్ల మనకు దుఃఖం వస్తే పర్లేదు, దురాశ వల్ల మనకు వచ్చేది రాదు కదా, ఉన్నదంతా పోతుంది. దీనికి కారణం ఏంటి? దురాశ వల్ల. మన ఎవరికైనా సరే అక్రమ మార్గాల్లో, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎవరికైనా తిప్పలు తప్పు, తిప్పలు తప్పు, ఆపదల తప్పు. నీ శరీరయాత్రకు పని నువ్వు చేసుకో, నీ శరీరయాత్రకు సరిపడి పని చేసుకో. డబ్బు మరీ ఎక్కువైనా డబ్బు ఉండాలి, డబ్బు మరీ ఎక్కువనే ఇబ్బంది. డబ్బు అవసరమే, మరీ ఎక్కువైనా ఎక్కడ జాగ్రత్త పెట్టాలి? మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారేమో, అది ఎక్కడ జాగ్రత్త పెట్టాలి? డబ్బు మరీ ఎక్కువైనా దుఃఖం తీసుకొస్తున్నాడు, దాని గురించి ఆలోచన. నీకు డబ్బు మరీ ఎక్కువ ఉందనుకోండి, ఎవరు ఎక్కడ జాగ్రత్త పెట్టారు? ఏ చుట్టం ఇంటికైనా పెడితే ఆడి పట్టుకుపోతాడేమో. అది తగు మాత్రం ఉండి దేహాత్రిగా సరిపడి ఉంటే పర్లేదు, కానీ అతిగా ఉంటే మళ్ళీ దాని గురించి పెద్ద ఆలోచన. దాని గురించి ఆలోచించడం సరిపోతుంది. ఏ బ్యాంకులో పెట్టాలి, లేకపోతే బంధువులు ఇంటికాడ పెట్టాలా, అది ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి మన ఇంటికాడ పడకుండా ఎలా చూసుకోవాలి? కొంతమంది ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి రాత్రి ఎవడని వచ్చి తలుపు కొడితే భయం వేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసారేమో. ఆ చుట్టం వచ్చినాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనుకుంటాడు, ఇంచినాడు మనస్సు అక్కడ ఉంటుంది. అడుగు అడుగు ఏ రైలు దిగి 12 రైలు దిగి వచ్చాడు అనుకోండి, డబ్బు కొడతాడు, తలుపు కొడతాడు, వచ్చాడు చుట్టం వాడు. అది ఏ రాత్రి 12 రైలు దిగి వచ్చాడు, మనం ఏమనుకుంటాడంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చాడు పడుతున్నాడు. అయితే మన ఇంటికి ఇన్కమ్ పడితే వాళ్ళు ఇస్తే మన డబ్బు, వాళ్ళే మనకు డబ్బు ఇచ్చాడు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి ఇస్తే వాళ్ళే మనకు డబ్బు ఇచ్చాడు. వాళ్ళు అంటే ఇప్పుడు రమణ మహర్షి ఉపదేశాలు ఎప్పుడు చెప్పాడు? ఈ తింటం తిరగటం, ఏదో తింటం తిరగటం ఏదో రోగం వస్తే మంది శరీరం సర్వస్వం ఇలా బతకటం కాదు. అవి ఒక హయ్యర్ ట్రూత్ ఉంది, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక నాగ్న సత్యం ఉంది. అది తెలుసుకుంటేనే కానీ నీకు శాంతి కలగదు, జ్ఞానం కలగదు, పునర్జన్మలోంచి నువ్వు బయటకు రావు. యూనివర్స్ అంతా నువ్వు సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే అన్ని కాలాల్లోని అన్ని ప్రాంతాల్లోని అంతటా ఉన్న సత్యం, అన్ని కాలాల్లోని అంతటా వ్యాపించడం. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం లేకపోతే సత్యం కాదు, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలోది ఇంకో కాలం లేకపోతే సత్యం కాదు. ఈ దేహము సత్యము కాదని ఎందుకంటారంటే, ఈ దేహం పుట్టక ముందు లేదు, చచ్చిపోయిన తర్వాత ఉండదు, మధ్యలో కనిపిస్తుంది, అంచేది సత్యం కాదు. మరి దేహం ఉండగా ఆరోపించి సత్యం, ఏదో ఒక సత్యం ఉంది దాన్నే దీని అదే దీని ఇది అనుకుంటున్నాం. అయితే ఇది ఆరోపించ సత్యం, మీకు అర్థమవుతుంది? ఏదో ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని ఇది అనుకుంటున్నాం. ఏది ఇది అంటే ఇది ఆరోపిత సత్యం, నిజమైన సత్యం ఆరోపిత ఆరోపించుకుంటున్నాం. ఇది సత్యం కాదు పని సత్యమని ఆరోపించుకుంటున్నాం. అంటే శరీరం ఒకటి, మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి, డబ్బు ఒకటి, పరిస్థితి ఒకటి, గౌరవాలు ఒకటి, గొప్పలు ఒకటి, అని ఆరోపిత సత్యాలు నువ్వు ఆరోపించుకుంటున్నావు. అందులో సత్యం ఉండాలి. నీకు డబ్బు ఉంది, డబ్బు ఉందంటే నువ్వేదో డబ్బు ఉంటే గౌరవం వస్తుందని నువ్వు అనుకుంటావు. నువ్వు డబ్బు ఉంటే గౌరవం వస్తుందని నువ్వు ఆరోపించుకుంటున్నావు అంతే. అది నీకు పాండిత్యం ఉంది, నీకు పాండిత్యం ఉంది, పాండిత్యం ఉంటే నీకు అది పాండిత్యం ఉండటం వల్ల నీకేదో ఏదో కొంత ఆనందంగా ఉండొచ్చు. నాకు నేను పండిత్యం నన్ను అనుకుంటావు, పండి ఆ పాండిత్యమే నిజమని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. అది ఆరోపించుకోవటం. పాండిత్యం సత్యం కాదు, అది ఆరోపిత సత్యం. నువ్వు అందులో సత్యం ఉందని నువ్వు ఆరోపించుకుంటున్నావు. ఇలా పాడైపోతావంటే కర్మే సర్వస్వం, తిని తిరగటమే సర్వస్వం, ఏదో సంపాదించుకుని శుభ్రంగా తిని సినిమాలు చుట్టూ తిరగటమే సర్వస్వం అని ఈ ఋషులు అనుకుంటాంటే, ఇవన్నీ బాగు చేయటానికి ఒక పరమ సత్యం ఉంది, నగన సత్యం ఉంది, అది మీ హృదయంలో ఉంది. కానీ మీరు కర్మ చేయొచ్చు, మీరు మీ బుద్ధి బాగుపడటానికి కర్మ చేయాలి. కర్మ పరత్యాగి, కర్మ పరత్యాగి కర్మ చేసినా చేయని వాడు తెలుసు సమానం. కర్మఫలాన్ని త్యాగం చేసేవాడు, పని చేసినా చేయని వాడు తెలుసు సమానం. అంటే ఇదే మీరు సర్వస్వం కళ్ళకు కనిపించేది ఒకటే నిజం అనుకుంటున్నారు, చెవులకు వినపడేది ఒకటే నిజం అనుకుంటున్నారు. అలా మీ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఇన్ని ఇంద్రియాలు ఎప్పుడు బాహ్యముఖంగా ఉంటాయి. ఆ ఇంద్రియాలకు అతీతంగా, ఇంద్రియాల ద్వారా చూసే మనస్సుకి అతీతంగా ఒక సత్యం ఉందన్న సంగతి మీరు కనీసం అది మీకు గుర్తింపు లేదు కదా, కనీసం మర్చిపోయారు. అది బోధించడానికి ఆ దారికా వన ఋషులకి బోధించడానికి ఈశ్వరుడు వచ్చి బోధించాడు. అది నువ్వు బోధించమని చెబితే మురుగునాథ అయితే రమణ మహర్షి గారు అక్కడ ఉపదేశించారని చెప్తారు. అంటే మనం ఎన్ని చేసినా ఎన్ని సాధన చేసినా ఈ దేవుని యొక్క అనుగ్రహం సంపాదించకుండా మోక్షం రాదు. జ్ఞాపకం పెట్టుకోండి, 90 సాధన చేయండి, 90 యాత్రలకు వెళ్ళండి, కాశీ వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, ఇవన్నీ యాత్రలకు వెళ్ళండి మంచిది. కానీ ఎన్ని చేసినా ఈశ్వరుని దయ లేకుండా, పరమేశ్వరుడు దయ లేకుండా, నారాయణుడు అనుగ్రహం లేకుండా మనకు మోక్షం రాదు. ఆ నారాయణుడు అనుగ్రహం ఎలా వస్తుందని చెప్పిన మాట ఎందుకు గౌరవం ఉండటం వల్ల ఫలకాంక్ష లేకుండా ఆయన చెప్పినట్టుగా మనం చేయటం. ఫలం వస్తే రావచ్చు, కాంక్ష ఉండకూడదు. ఫలం పట్ల కాంక్ష ఉండకూడదు, కా ఫలం వస్తే రావచ్చు. మీ కోరిక చోటు సంబంధం లేకుండా రావచ్చు ఫలం, అది మిమ్మల్ని ఏం పాడు చేయదు. ఇదే కదా గీతలు అడిగాడు, మనుషులు పాడైపోవడానికి కారణాలు ఏంటని అర్జునుడు ఒక ప్రశ్న అడిగితే కృష్ణుడు చెప్పాడు, రెండే కారణాలు, 90 కారణాలు లేవు మనుషులు పాడైపోవడానికి, ఒకటి కోరిక, రెండు కోపం అని చెప్పాడు. మనుషులందరూ పాడైపోవడానికి 90 కారణాలు లేవు, రెండే కారణాలు ఉన్నాయి. అవి ఏం చెప్పాడు, ఒకటి కోరిక, రెండు కోపం. మరి ఎలా తగ్గించావయ్యా? ఆ కోరిక తగ్గించుకోవాలంటే అక్కడ మందు లేదు, మెడికల్ షాపులో మందు లేదు. కోపం తగ్గించుకోవాలంటే మందుల షాపులో మందు లేదు. మా కోపం ఎక్కువగా ఉంటుందండి, వెళ్ళి మందుల షాపులో మందు ఇమ్మంటే ఇవ్వడాడు. కడుపు నొప్పిగా ఉందంటే ఇస్తాడు మందు. అందుకని నా కోపం ఎక్కువగా ఉందండి అంటే వాటి దగ్గర మందు లేదు, మందు లేకుండా ఇస్తాడు. అయితే రోజు నాకు ఏ కోరికలు వచ్చేస్తే మందు ఇమ్మంటే ఆడే ఇవ్వడాడు. దాని కృష్ణుడు మందు చెప్పాడు, రోగం చెప్పాడు, నివారణ చెప్పాడు. ఏమని చెప్పాడంటే వైరాగ్యం వల్ల కోరికలు తగ్గుతాయి, వైరాగ్యం వల్ల కోరికలు తగ్గుతాయి, సహనం వల్ల కోపం తగ్గుతుంది. రోగాలు చెప్పాడు, మందులు చెప్పాడు. రోగాలు చెప్పాడు, మందులు చెప్పాడు. ఏమని చెప్పాడు, వైరాగ్యం వల్ల కోరికలు తగ్గుతాయి. మీకు అర్థమవుతుందా? మరి కోపం ఎలా తగ్గుతుంది? సహనం వల్ల కోపం తగ్గుతుంది. రోగాలు చెప్పి రోగాలకు మందులు కూడా చెప్పాడు. వైరాగ్యం పెంచుకుంటేనే మన కోరికలు తగ్గుతాయి, సహనం పెంచుకుంటా అంటే కోపం తగ్గుతుంది. మనుషులు పాడైపోవడానికి 90 కారణాలు లేవు, ఒకవేళ మిగతా కారణాలన్నీ అన్ని ఇందులోంచి వస్తున్నాయి. మీకెవరి మీద ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం కోపం ఉంటే వస్తుంది. ఆ మనిషి మీద కోపం ఉన్నప్పుడే మీకు ద్వేషం వస్తుంది. అంటే మిగతా చెడ్డ గుణాలన్నీ ఇందులోంచి వస్తున్నాయి. ఇందులోంచి ఈ కోరికలోంచి కోపంలోంచి వస్తున్నాయి. అంటే నువ్వు పని మానేసి, అంటే పని చేసుకోవాలి. మనం చేసుకునే పని మనకు చిత్తశుద్ధి కలగజేయాలి. కేవలం పట్టంటమే కాదు, మన మనస్సు, మనం చేసుకునే పని మన మనస్సును కూడా బాగు చేయాలి. చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తశోధకం ముక్తి సాధకం, కృతి మహోదదో పతన కారణం, పరమశాశ్వతం గతి నిరోధకం. అంటే ఆ దారికా వన ఋషులు పని అనుకుంటున్నారు కదా, కృతి మహోదదో ఈ కర్మ సముద్రం. కృతి మహోదదో అంటే కర్మ సముద్రం. కృతి మహోదదో పతన కారణం, పరం. నువ్వేదో పని చేస్తావు, ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు, మరి అది వాసన కింద పడుతుంది. వాసన వల్ల మళ్ళీ పని చేస్తావు. నీకు ఆత్మజ్ఞానం లేకుండా ఈ కర్మ సముద్రంలోంచి నువ్వు బయటికి రావయ్యని చెప్పటం, ఆ దారికా ఉన్న ఋషులకి వాడు చెప్పాడు, మారు వ్యాసంలోని ఈశ్వరుడు. ఇది మహోదోపతన కారణం, ఫలమశాశ్వతం, గతి నిరోధకం. నువ్వేదో గొప్ప పని చేస్తావనుకో, గొప్ప ఫలితం వస్తున్నాను, ఏదో రోజు నా ఫలితం అంతరించిపోతుంది, సామ్రాజ్యాలు అంతరించిపోతుంది. ఆంధ్రదేశంలో ఇంత డబ్బున్నోడు లేని లేరని చెప్పుకున్న వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో దివాళాలు తీశారు. ఆంధ్రదేశంలో ఇంత డబ్బున్నోళ్ళు ఎవరు లేరని మన ఒక 20-30 సంవత్సరాల మధ్యలో అంత డబ్బున్నోళ్ళు లేరని చెప్పుకున్న వాళ్ళు మనవాళ్ళు, మళ్ళీ దివాళాలు తీసినోళ్ళు కూడా వాళ్ళే. మళ్ళీ వాళ్ళందరికీ స్పెషల్ చాకళ్ళు, స్పెషల్ మంగళం. పొద్దున్న డ్రెస్, మధ్యాహ్నం డ్రెస్, సాయంత్రం డ్రెస్. నా జీవితం అంటే అదేనే. నిజంగా మంచి కర్మ చేస్తామనుకో మంచి ఫలితం వస్తుంది, ఆ ఫలితం కొంత కాలం కానీ పోతున్నాం, ఆ ఫలితం ఖర్చు అయిపోతుంది. మళ్ళీ మామూలు సుబ్బారాయుడు సుబ్బారాయుడు లాగా ఉంటే అదే నీ జీవితం. తినటం, సంపాదించుకోవడం, తినటం, తిరగటం అదే పనే. ఈ జీవితానికి ఒక లక్ష్యం లేదా? అది దేహయాత్రకి సంబంధించిన పనులు చేసుకోవాలి, అదే పనే. నీ జ్ఞాన సంపద దేహం దేహం నిలబెట్టాలి, నువ్వు పని చేసుకోలేదు రైతే, ఇంకా అదే పనే. ఈ దేహం ద్వారా నువ్వు ఏ జ్ఞానం సంపాదించుకోక్కర్లేదా? నీ దేహం ద్వారా పొందవలసింది ఏమి పొందేది లేదా? అదే పని విడిచిపెట్టమని కాదు, పనే గమ్యం కాదు, పనే గమ్యం కాదు. అయితే కృతి మహోదో పతన ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. అంటే మనం ఏదో పని చేస్తాం, దానికి ఏదో ఫలితం వస్తుంది, దానికి ఏదో ఫలితం, ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. అనుభవించినప్పుడు వాసన పడుతుంది. ఏం పడుతుంది? ఆ వాసన మన చేత మళ్ళీ పని చేస్తుంది. ఆ వాసన మళ్ళీ పని చేస్తే మళ్ళీ ఇంక ఎలా తిరుగుతూ ఉంటాం. కానీ కర్మ సముద్రంలో ప్రకృతిని ఎలా తిరుగుతూ ఉంటాం, కానీ నీకు గతి లేదు, మోక్షం లేదు, శాంతి లేదు, సుఖం లేదు, నువ్వు తరించే యోగ్యత లేదు. ఇది ఒక కర్మ సముద్రం, సంసార సముద్రంలో ఇందులోంచి బయటకు వచ్చే జ్ఞానాన్ని బోధించాడు వాడే దారికావన ఋషులు కదా. అంటే ఇప్పుడు మనం ఏదైనా నిష్కామ కర్మ చేయొచ్చు, ఇప్పుడు మన శరీర యాత్రకు సంబంధించిన పని మనం చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు, ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది. కానీ మనకి డిస్పో టైం ఏదైనా ఉందనుకోండి, మనకి ఏదైనా మన పని మనం చేసుకోగల మిగిలిన టైం ఉందనుకోండి, అది కానీ పని చేసిన ఎలా ఉండాలంటే, ఆ పని ఎలా ఉండాలంటే గొప్పల కోసం కాదు, ఆ పని మనం చేసే పని మన చిత్తశుద్ధి కలగజేయడానికి పని చేయాలి. చిత్తశుద్ధి కలగజేస్తే చిత్తశుద్ధి మోక్షానికి దారి చూపిస్తుంది. చిత్తశుద్ధి దేనికి దారి చూపిస్తుంది? మోక్షానికి దారి చూపిస్తుంది. అయితే నువ్వు చేసే పని, నీ పని ఏది, నీ ఇంటి పని ఏది నువ్వు చేసుకో. తర్వాత నువ్వు ఏదైనా పని చేస్తే నీ మనసు బాగుపడటానికి పనికొచ్చే పని చెయ్యి. నీ మనసు బాగుపడితే ఏమవుతున్నప్పుడు ఈశ్వరానుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. ఈశ్వరానుగ్రహం లేకుండా మనకి ఎన్ని కోటి జన్మలు ఎత్తినా మనకు మోక్షం రాదు. అది ఇంకోటి మనం అలా పుట్టడమే ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి పుట్టాం, అది మర్చిపోకండి. ఈశ్వర మనం చేయవలసిన ఏ పని చేసినా ఓ మాట మాట్లాడితే, చేతుడు పని చేస్తే మనకు వచ్చే ఆలోచనలు సరిగ్గా చూసుకుంటామంటే అన్నిటికీ మనం ఉంటే మన గమ్యం ఉంటే ఆ ఈశ్వరుని దయ సంపాదిస్తే చాలు, మోక్షం అడగక్కర్లేదు. ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆయన ఇస్తాడు. మన మాట ఈశ్వరుని దయ సంపాదించి పెట్టాలి, మనం చేతుడు చేసే పని ఈశ్వరుడి దయ సంపాదించి పెట్టాలి. ఆయన కటాక్షం లేకుండా మనకి జ్ఞాన శాంతి కలగదు, జ్ఞానం కలగదు. అయితే నువ్వు రోజు ఒక గంట సేపు పూజ చేసుకుని ఒక గంట సేపు ధ్యానం చేసుకుని మీ ఇంటికి వెళ్ళి నువ్వు పనులు చేసుకున్నా ఆ ధ్యాన ప్రవాహం శాంతి ప్రవాహంలో నువ్వు ఉండటం. రోజు పొద్దున్న కొంతసేపు పూజ చేసుకున్నారనుకోండి, జపం చేసుకున్నారనుకోండి, మీ ఖాళీ టైంలో ధ్యానం చేసుకుంటున్నారనుకోండి, చేసుకున్నా మీ పనులు మీరు చేసుకున్నప్పటికీ ఈ శాంతి ధ్యానం మిమ్మల్ని విడిచిపెట్టదు. మీ హృదయంలో అలా నిలబడే పని చేస్తూ ఉంటుంది దాని ప్రవాహం. ఆ నామం యొక్క ప్రవాహం, జపం యొక్క ప్రవాహం మీ హృదయం వండి మిమ్మల్ని పని చేస్తూ ఉంటుంది. అంచేత నువ్వు నిజంగా నీకు శాంతి ఉందనుకో, ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న జపం నిజమనుకోండి, మీరు చేస్తున్న ధ్యానం నిజమనుకోండి, మీరు చేస్తున్న సాధన నిజమనుకోండి, మీ వ్యవహారంలో కూడా, మీ ఇంటికాడి పనుల్లో, అది ఇతరుల చోటు మీకున్న అనుబంధంలో మీ శాంతి, మీ జ్ఞానం, మీ సాధన వ్యక్తమవుతూ ఉంటుంది. మీకు లోపల శాంతిగా ఉన్నారనుకోండి, అది మీ ముఖంలో తెలుస్తూ ఉంటుంది. ముఖంలోకి మీ మాటలో తెలుస్తుంది, మీ పనిలో తెలుస్తుంది. మీకు నిజంగా లోపల సాధనా బలం ఉంటే ఆ సాధనా బలం యొక్క వేగం మీ మాటలో తెలుస్తుంది, మీ చేతలో తెలుస్తుంది, ఆలోచనలో తెలుస్తుంది. మీ ముఖం నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. మీరు చేస్తున్న సాధన నిజపడితే మీకు అనుకూలమైన సంఘటన, మీరు సాధన, మీకు సాధనా బలం ఉందనుకోండి, మీకు అనుకూలమైన సంఘటన జరిగితే పొంగిపోవటం, మీకు వ్యతిరేకమైన సంఘటన జరిగితే కుంగిపోవటం, అవి కూడా ఆగిపోతాయి. మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటే పొంగిపోవటం, అనుకూలమైన పరిస్థితి లేవనుకోండి కుంగిపోవటం, ఈ పరిస్థితులు కూడా ఆగిపోతాయి మీకు సాధనా బలం ఉంటే. కొంతమంది కలిసి లేకపోతే ఏడుస్తా కూర్చుంటారు, కలిసి వచ్చాలని పట్టుకోలేరు. మనం మన చేతికి దొరకరం కాదు, అది అనుకున్న పని అయిపోయింది అనుకోండి ఎగిరి ఎగిరి పడతా ఉంటారు. మీకు అర్థం వచ్చిందా? వాళ్ళు అనుకున్న పని అవ్వలేదనుకోని దిగాల పడతారు. బ్యాలెన్స్ ఉండదు వాళ్ళకి. సాధనా బలం ఉన్న వాడికి బ్యాలెన్స్ ఉంటుంది, సాధనా బలం లేని వాడికి బ్యాలెన్స్ ఉండదు. ఇంకా ఎటువంటి సంఘటన జరిగినా, తర్వాత వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల, ఏ సంఘటన జరిగినా, మీకు అర్థమవుతుందా? ఏ సంఘటన, మీకు రోడ్డు మీద ఎవడన్నా మీకు స్నేహితులు కనిపించినా, రోడ్డు మీద మీ విరోధి కనిపించినా, మీ మనసు ఒక్కలాగా ఉంటుంది. మీకు సాధనా బలం ఉంటే, మీకు సంఘటన అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీకు సాధనా బలం ఉంటే మీ బుద్ధి ఏం పాడవదు, మీ బుద్ధి నిదానంగా ఉంటుంది. ఈ చావులు పుట్టుకులు కూడా మన ఇష్టం కాదు, అది భగవంతుడి నిర్ణయం. ఆ శరీరం ఏ పని చేయాలో, ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలో, అదంతా భగవంతుడి నిర్ణయాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది, అది మన చేతిలో లేదు. ఆ ప్రాణం, ఆ శరీరంలో ఎంతకాలం ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. అంతకాలం ఉండడం తర్వాత ఆ ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. శంకరాచార్యులు అన్నారు, నీ శరీరంలో ఉన్న ప్రాణం బయటికి వెళ్ళిపోయేట మీ ఇంట్లో వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉంది అప్పుడు తెలుస్తుంది అన్నాడు. తీసిపోండి తీసిపోండి, ఇదే గొడవ ఇంకా తీసిపోయి బలపాటు అవుతుంది. నీ శరీరంలో ఉన్న ప్రాణం బయటికి వెళ్ళిపోయాక నీ ముఖం శవం అయిన తర్వాత నీ ఇంట్లో ఉన్న బంధువులు అందరికీ నీ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది పిచ్చవాడా. ఈ చుట్టాలను చూసుకుని గోవిందని మర్చిపోద్ది. ప్రాణం పోయిన వెంటనే ఇంకా చుట్టాలు ఇంట్లో వాళ్ళు ఉన్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసిపోను 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 తీసిపోను. మరి ఎవరో వస్తానంటున్నారు కాకినాడకి, ఎవడో ఆడు వచ్చేవుడికి ఏ సాయంత్రానికి వస్తుంది తీసిపోయి, ఈ లోపల కాఫీ లేకుండా మేము ఎక్కడ ఉంటామని. నీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు పడి చేస్తున్నావు. ఆచార్యుల వారు అన్నారు, నీకు సాధన లేదు, దైవస్మరణ లేదు, ఇంట్లో వాళ్ళ కోసం పడి చేస్తున్నావు నువ్వు. నా కొంప నా కొంప, నీ పంపలో ఉన్నవాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో, నీ ప్రాణం నీ శరీరంలో ప్రాణం పోయాక తెలుస్తుంది. ఇంక ఇదే కూడా తీసిపోను తీసిపోను తీసిపోను. మొలతాడు మటుకి తాళం చేయి ఉంటే మటుకి తీసేసుకుంటారు, తాళం చేయి అలా తీసిపోను తీసిపోను. మొలతాడు తాళం చేయి తీసుకెళ్ళమంటారు, అది లాగేసుకుంటారు. నీ ప్రాణం పోయాక నువ్వు శవం అయ్యాక తెలుస్తున్నావయ్యా నీ ఇంట్లో వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉందో. నా కొంప నా కొంప అని ఏడుస్తున్నావు కదా, నీ కొంపలో ఉన్న వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు తెలియదు అప్పుడు తెలుస్తున్నాను ఆచార్య స్వాములు వారు అన్నారు. వాళ్ళకి పనే ఉంది, ఆచార్యులందరూ లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సొంత పనులు అంటే ఏమి లేదు. రామానుజులు వచ్చినా శంకరుడు వచ్చినా మధ్వాచార్య లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు. దేవకో రెండు పనులు చేయండి, మీరు రెండు పనులు చేయండి. ముఖ్యంగా మీకు నేను అంటున్నారు కదా, నేను అంటున్నారు కదా మీరు, అది దొంగ నేను, అది అబద్ధమైన నేను, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ రెండు పనులు చేస్తున్నారు మనం చేయమంటే సాధన చేయమని. మనం నేను ప్రతిరోజు నేను అంటే అది నిజం కాదు. మీరు ఏదైతే నేను నిజం కాదు, అది నిజం కాదు కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆ నేను ఒకటి, రెండు మీరు కొంచెం స్వార్థం తగ్గించుకోండి. స్వార్థం అతిగా ఎక్కువ పెద్ద ఎక్కువ స్వార్థపరుడు భక్తుడు కాలేడు, స్వార్థపరుడు భక్తుడు కాలేడు. అంచేత మీరు ఈ రెండు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వార్థం తగ్గించుకోండి, ఈ నేనని తగ్గించుకోండి. ఏదైతే మీరు నేనంటున్నారో అది నేను నిజం కాదు, అది నిజమని మీరు అనుకుంటున్నారు. మీరు ఎంత గట్టిగా నిజం అనుకుంటున్నారో అది గట్టిగా నిజం కాదు. ఆ నేను ఒకటి తగ్గించుకోండి, స్వార్థాన్ని తగ్గించుకోండి. స్వార్థాన్ని ఈ రెండు సాధన చేయండి. అంటే ఇక్కడ మీ సంసారాలు పోగొట్టుకోమని కాదు, అవి చెబుతాంటారు. స్వార్థం తగ్గించుకోండి, ఈ దేహభావన, ఈ దేహమే నేను అనుకుంటున్నాం కదా, ఆ శవభావన దేహభావన తగ్గించుకోండి. నేనని దేహం అంటాం రాదు, నేనని సత్యం అనదు. సత్యం ఎప్పుడు నేను అనదు, దేహం నేను అంటాం లేదు. ఈ దేహానికి సత్యానికి మధ్యలో ఇది ఉంది, ఈ నేను. అంచేత ఆ నేను కాదు. నువ్వేదైతే నేను కాదు, ఆ నేనైతే నేను అంటున్నావో ఆ నేను కాదు. అది ఆ నేనుని తగ్గించుకు, ఏది నువ్వు కాదో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏది నువ్వు కాదో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి ఒకటి. తర్వాత స్వార్థాన్ని నువ్వు ఎంతవరకు వీలైతే అంతవరకు స్వార్థాన్ని తగ్గించుకో. స్వార్థాన్ని తగ్గించుకోకూడదు, అది పరమార్థం ఉండదు. అది ఇక్కడ చెప్పారు. కొంతమంది 100కి 100 రూపాయలు సెల్ఫ్స్ అంటారు. వాళ్ళ పొట్ట కోసం, లేకపోతే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ ఐశ్వర్యం కోసం, మీకు అర్థమవుతుంది, అదే ఆలోచించుకుంటారు. కానీ మిగతా విషయాలు ఏమి ఆలోచించరు. ఇరవై 24 గంటలు వాళ్ళ శవం గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇంకా నీకు 24 గంటలు నీకు శవ బుద్ధి ఉన్నప్పుడు శివుడి మీద నీ మనసు ఎలా మోడుతున్నాను? నీ సంసార ఖర్చులకి, నీ సంసార ఖర్చులకి సరిపోతాను కూడా నీకు వచ్చే ఆదాయం మీరెవరికి ఇవ్వక్కర్లేదు. ఒక మీ సంసార ఖర్చులు పోగా మిగిలిన డబ్బు డిస్పోజల్ మనీ ఉంటుందనుకోండి, మీకు సంసార ఖర్చులు పోగా కూడా ఇంకా కొంత డబ్బు మిగిలితుంది అనుకోండి, అది మీరు ఎవరికైనా రోగులకో చదువుకునే విద్యార్థులకో మీరు సహాయం చేయొచ్చు. చేస్తే రోగులకి చేయొచ్చు, అదే కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, చదువుకోవడానికి డబ్బు ఉండదు, అటువంటి వాడికి సహాయం చేయొచ్చు మీకు చేయాలంటే. అది కూడా ఎలా చేయాలంటే ఈ నేనుతో సంబంధం లేకుండా చేయాలి. ఏ నేనుతోటి? నువ్వు నేను ఆ నేనుని ఆ నేను పక్కన పెట్టి చెయ్యాలి. ఈ దొంగదేని నువ్వు పక్కన పెట్టి చెయ్యాలి. మళ్ళీ నువ్వు చేసింది నీకు జ్ఞాపకంలోకి రాకూడదు. నువ్వు చేసింది నీకు జ్ఞాపకంలోకి వచ్చిందే నువ్వు దొంగదానితో చేసినట్టే గుర్తున్నావు. నువ్వు చేసింది నీకు జ్ఞాపకం వస్తాయంటే నువ్వే పాడైపోతావు. దానివల్ల ఎవరు పాడైపోతారు? నువ్వే పాడైపోతావు. మళ్ళీ అస్తమానం రిపీటెడ్గా మీకు జ్ఞాపకం వస్తుంది అనుకోండి, మరి దానివల్ల గర్రం వస్తుంది. దానివల్ల ఏమొస్తుంది? గర్రం వస్తుంది. అక్కడ మీరేమో చేసింది 5 పైసలు సహాయం, ఇక్కడ 95 పైసలు పాడైపోతారు మనస్సులో. అక్కడ చేసింది ఎంత? 5 పైసలు. లోపల పాడైపోయింది ఎంత? 95 పైసలు. అది మీ స్మృతిలోకి రాకూడదు. ఏ ఇందులోకి రాకూడదు? మీ స్మృతిలోకి రాకూడదు. పరగచిట్టు. మీరు మర్చిపోవడానికి సిద్ధంగా ఉంటేనే చేయండి. అస్తమానం మీ నెత్తి మీద మోసి ఉద్దేశం ఉంటే అలా మీరు చేయటం మానేయండి. అదే మీరు చేసే పని, పని కానీ మాట కానీ అది ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి. అది మీరు చేసే, మీరు మాట్లాడే మాట, మీ చేతితో చేసే పని భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి అనుకూలంగా ఉండాలి. అది సాధన. అది ఏంటది? అది సాధన. 2 తగ్గించుకో. 1, ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావు, ఆ నేను నువ్వు కాదు. నువ్వు కాదు కాబట్టి దాన్ని తగ్గించుకో, దాన్ని ఏం అలంకరించుకో, దాన్ని ఏం అలంకరించుకో, దాన్ని తగ్గించుకో. 1, లోకంతో నీకున్న అనుబంధం చూశారు. లోకంతో ప్రతి మనిషికి లోకంతో అనుబంధం ఉంటుంది. అది నీకు స్వార్థపూరితంగా ఉండకూడదు. లోకంతో నీకు అనుబంధం స్వార్థపూరితం ఉంటే పాడైపోతావు. లోకంతో ప్రతి లోకంతో అనుబంధం లేకుండా ఏ మనిషి బతకలేడు. కానీ ఆ లోకంతో అనుబంధం స్వార్థపూరితంగా ఉండకూడదు. ఈ 2 తగ్గించుకో. ఈ 2 తగ్గించుకోవడానికి ప్రయత్నించి. ఇది సాధన. సాధన అంటే ఏంటి? బుడబొక్కల మాటలు కాదు ఇక్కడ. అంటే ఈ 2 తగ్గించుకోవడానికి నువ్వు ప్రాక్టికల్ గా ప్రయత్నం చేయి. థీరీ ఏమి, ప్రాక్టికల్ వేరు. ఈ 2 తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు బాగుపడతావు. లోపల అంతర్యామి నారాయణ దీనికి వ్యక్తమవుతాడు. గాడీజ్ లవ్ నారాయణ. గాడీజ్ హ్యాపీనెస్, గాడీజ్ పీస్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని భగవంతుల్లో ఉన్నాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని అదంతా భగవంతుల్లో ఉంది. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. లోపల నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, నీ హృదయంలో భగవంతు ఈశ్వరుడు ఉన్నాడు, చైతన్యం ఉంది. నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఇంకోటి ఈ లోకాన్ని నడిపించేవాడు కూడా నీ హృదయంలో ఉన్న నారాయణుడు. హృదయంలో ఉన్నవాడు ఈ దేవుడు వేరు, బయట ఉన్న దేవుడు వేరు కాదు. నీ లోపల ఉన్నవాడే బయట ఉన్నాడే, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు, వాడి వేరు వీడి వేరు కాదు, ఉన్నది ఒక్కటే. అయితే నువ్వేం చేస్తున్నావు, భగవాన్ ఏం చెప్తున్నారంటే నువ్వు రాత్రిలో పగలవు, నీ అహంకారం చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు. నీ దేవుడి చుట్టూరు తిరగటం లేదు, దేవుడు చెప్పిన మాట చుట్టూరు తిరగటం లేదు, నీ మనసు చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు. నీకు అర్థమవుతుంది, నీ మనసు చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు, నీ అజ్ఞానం చుట్టూ నువ్వు తిరుగుతున్నావు, నీ అహంకారం చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. అది వదిలేస్తే, నీ అహంకారం చుట్టూ నువ్వు తిరగటం మానేస్తే లోపల చైతన్యం చేత నువ్వు ఆకర్షించబడతావు. ఇప్పుడు మన అహంకారం చుట్టూ మనం తిరగటం మానేస్తే నీకు అర్థమవుతుంది, మరి మన మనసు చుట్టూ మనం తిరగటం మానేస్తే లోపల చైతన్యం, లోపల చైతన్యం ఉంది, దాని చేత మనం ఆకర్షించబట్టనే కాదు అందరూ లయం అవుతాం. అప్పుడు ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖము, ఎటు చూసిన ఆనందం. లోకం కనిపిస్తే ఎవరికి కావాలి, కనిపించకపోతే ఎవరికి కావాలి, దేహం ఉంటే ఎవరికి కాదు, దేహం పోతే ఎవరికి కావాలి, ఈ చుక్కు ఉన్న ఒకటే పోయిన ఒకటే. ఈ చుక్కు పోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి తెలిస్తే చుక్కు పోయినప్పుడు మనకేం భయం ఉండదు. ఈ శరీరం పోయిన తర్వాత కూడా, ఈ శవం పోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి మనకు తెలిస్తే ఈ శవం పోయేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు మనకేం భయం ఉండదు అసలు. శరీరం పోయినా మనం ఉండటానికి భంగం లేదు, శరీరం చనిపోయినా మనం ఉండటానికి భంగం లేదు. అది నీకు అర్థమైతే చావుకు సంబంధించిన భయం ఉండదు, ఇక మరణ భయం ఉండదు మీకు. ఇది నీకు అర్థమైతే, అయితే నువ్వు నీ మన చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు, ఈ అహంకారం చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు, దాని చుట్టూరు తిరగటం నువ్వు తగ్గించుకుంటే నీ హృదయంలో ఉన్న చైతన్యుని చేత, నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో సర్వేశ్వరుడు ఉన్నాడు, వాడి చేత నువ్వు ఆకర్షించబడతావు, వాడి చేత నువ్వు ఆకర్షించబడతావు. ఇప్పుడు కుట్ర అంత ఈ కోసి గుణముగా పాలించంటే నాలో ఉన్న చెడ్డ అలవాట్లు తీసేసి మంచి గుణాల చోటు నన్ను నింపని రమణస్వామి ఎంతకన్నాడంటే మంచి గుణాలు కూడా మనస్సులో ఉన్నాయి. అయితే మంచి గుణాలు చైతన్యంలో ఐక్యం అవడానికి సహకారపడతాయి మనకు. మంచి గుణాలు కూడా మనస్సులోయే, కానీ మంచి గుణాలు చైతన్యంలో మనం ఐక్యం అవటానికి, భగవంతుల్లో మనం ఐక్యం అవటానికి మంచి గుణాలకు మనకు సహకారం చేస్తాయి. అంచుకు మంచి గుణాలతో అలంకరించమన్నాడు. కుట్ర అంతయి కోసి గుణముగా పాలించు గురురూపమై వెలుగు అరుణాచల. అంటే నాకు దేవుడు నువ్వే, గురువు నువ్వే, నాకు దేవుడు నువ్వే, గురువు నువ్వే. దేవుడు చేసే పని నువ్వే చేయాలి, గురువు చేసే పని నువ్వు చేయాలి. నాలో ఏదైనా ఫారిన్ మ్యాటర్ ఉంటే తీసేయి, నాలో ఏదైనా పనికిరాని గుణాలంటే బయటికి తీసేసి కాల్చి బూడిచ్చేసేయి. కానీ ఈశ్వర సాక్షాత్కారం పొందటానికి ఎటువంటి గుణాలు నాకు అవసరమో ఆ గుణాలతోటి నా బుద్ధి, నా హృదయాన్ని నింపు అని ఆచరిస్తున్నాడు. అంచేత నువ్వు అక్కడ కేంద్రంగా పెట్టుకుపోతున్నావు. ఎక్కడ కేంద్రంగా పెట్టుకుని, మన అహంకారమే మన కేంద్రం, మనం మాట్లాడితే అహంకారం. నీకు అర్థమవుతుందా, మన అజ్ఞానాన్ని కేంద్రంగా పెట్టుకుని, మన అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని మన మనస్సును కేంద్రంగా పెట్టుకుని మనం బతుకుతున్నాం. ఆ కేంద్రం కనుక వదిలేస్తే, నువ్వు అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని బతకడం వదిలేస్తే, నీ లోపల అంతర్యాముగా ఉన్న నారాయణుడు ఆయన నిన్ను ఐక్యం చేసుకుంటాడు. ఆయన నీలో ఆయనలో నిన్ను ఐక్యం చేసుకుంటాడు. అయ్యా, అదే విచారణ చేసుకో, ధ్యానం చేసుకో, జపం చేసుకో. ఈ నేను మనకి లోపల నుంచి నేనని వ్యక్తం అవుతాను. ఆ నేనే జీవుడు, ఆ నేనే జీవుడు. ఆ నేను గురించి నువ్వు విచారణ చేస్తుంటే, ఆ నేను గురించి నువ్వు విచారణ కనుక చేస్తుంటే, విచారణ చేస్తుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడికి వెళ్ళి లయం అవుతున్నది. ఆ నేను ఎటు గంతులేయమంటే అటు గంతులేయకు. ఆ నేను ఎటు గంతులేయమంటే అటు గంతులేయకు. మొట్టమొదటి చెప్పారు భగవంతుడికి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని, మీరు అహంకారం చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోకుండా భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని జీవించి నేను పోతాను. కంప్లీట్ గా వేరుతో సహా నశిస్తాను. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మనం జీవిస్తుంటే ఈ దొంగనేది మనకు తెలియకుండా పత్తా లేకుండా పోతుంది. అని చెప్పి నువ్వు ఏదైతే నేను అంటున్నావో ఆ నేను, అదే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు జ్ఞానం అంటే. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు? ఏదైతే నువ్వు రోజు నేను బుధమేసు తిరుగుతున్నావు కదా, అదే ఏదైతే నువ్వు నేను అంటున్నావో, ఆ నేను ఎప్పుడు కూడా శవంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. తర్వాత మన శరీరం చనిపోయినప్పుడు ఏడ్చేది కూడా ఆ నేనే. మనం నేను అంటాం చూడండి, ఆ నేనే మన శరీరం చనిపోయినప్పుడు ఏడుస్తుంది. ఇంకా ఆ శరీరంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది అది. అంచేత రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, ఏదైతే నేను అంటున్నావో ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఏదైతే నువ్వు నేను అని అంటున్నావో ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అదేంటది జ్ఞానం? ఆ జ్ఞానం నీకు ఎలాగొస్తుంది? నూటికి నూరు పళ్ళు గర్వం వదులుకుంటే వస్తుంది. అయితే మాకు గర్వం లేదండనే మీరు అనుకోవచ్చు. లోపల చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు లోపల చూసుకునే బుద్ధి మనకు ఉంటే కదా, ఎంతసేపు బయట బుద్ధి? అసలు లోపల చూసుకునే బుద్ధే మనకు లేదు. లోపల చూసుకునే మనస్సే లేదు. ఎంతసేపు ఎదటి వాళ్ళు గర్వం చూస్తాం, కానీ మనలో ఏం గర్వం ఉందో. ఎదటి వాళ్ళు గర్వం ఉంటే మనకు నష్టమే, నీ గర్వం ఉంటే నువ్వు పాడైపోతావు. నువ్వు ఇతరుల గర్వాన్ని చూస్తావు, కానీ నీలోని గర్వాన్ని నువ్వు చూసుకోవు. ఏం చేసి చూసుకోవు? నీ బుద్ధికి నీ మనసుకి అంతర్దృష్టి లేదు. నీ మనస్సుతో నువ్వు లోపలికి చూసి బయటికి ఎలా చూస్తున్నావు, ఇంద్రియాల ద్వారా నీ మనస్సుతో, ఇంద్రియాల ద్వారా నువ్వు లోకాన్ని ఎలా చూస్తున్నావో అలాగే నీ మనస్సుతో నువ్వు లోపలికి చూసుకోవడం నేర్చుకుంటే లోపల ఏముందో, గర్వం ఉందో లేదో నీకే తెలుస్తుంది. మనలో ఉన్న గర్వాన్ని మనం చూసుకోం, ఇతరులోని గర్వాన్ని చూస్తాం. మనలో ఉన్న అలవాట్లు మనం చూసుకోం, ఇతరులోని అలవాట్లు చూస్తాం. ఇది ప్రమాదం ఎక్కడ ఉందండి? ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోండి. మీరు మీలో ఉన్న లోపాలను చూసుకోవడం మానేసి ఇతర లోపాలను చూస్తూ ఉంటారనుకోండి, మీకు అర్థం, మీ లోపాలు కంప్లీట్ గా బుద్ధితో సహా పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఇతరుల్లో ఉన్న లోపాలను చూడటం మానేసి మీ లోపాలు మీరే చూసుకుంటారు అనుకోండి, మొత్తం కంప్లీట్ గా అన్నీ పోతాయి. మీరేమి చేయక్కర్లేదు. మీలో లోపాలు మీరు ఎలా పరిశీలన చూసుకోండి, మొత్తం కంప్లీట్ గా పోతావు. ఒక సంవత్సరంలో పోతాయి అన్నాడు. మనం అది చెయ్యం. మన లోపాలను మనం చూసుకోవడం మానేసి ఇతర లోపాలు చూస్తూ ఉంటాం. అది ఏమవుతుంది? ఇతర లోపాలు చూడటం వల్ల మన లోపాలు ఉన్నాయి, ఎలాగో ఉంటాయి, దానికి అదనంగా పెరిగిపోతూ ఉంటాయి. చివరికి చచ్చిపోయిన తర్వాత మనకు పాడు లోకాలు వస్తాయి, నీచమైన జన్మలు వస్తాయి. చీకటి లోకాల మీద వెళితే ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఇతరుల యొక్క గర్వం కనిపిస్తాను, ఇది బాహ్య చూపు మీద ఉంది కాబట్టి మీకు కూడా గర్వం ఉందా? మీకు కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు? మీకు లోపల చూపు లేదు. మనకు ఎంచేవు బయట చూపే, కానీ లోపల చూపు లేదు. బయట చూపు మీకు ఉంది కాబట్టి ఇతరులు ఉన్న గర్వం కనిపిస్తుంది. అదేవిధంగా మీరు లోపల చూపు నేర్చుకుంటే మీలో ఉంది ఏంటో అది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే లోకంతో మనకున్న అనుబంధం జనరల్గా నూటికి నూరు పడే స్వార్థంగా ఉంటుంది మనకి. అది జాతి మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. లోకంతో మనకున్న అనుబంధం నూటికి నూరు పడే స్వార్థంగా ఉంటుంది. అది తగ్గించుకోండి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవద్గీతలో భగవంతుడు ఒక మాట అన్నాడు, అర్జున ఉన్నదంతా ఈశ్వరుడే. అర్జున ఉన్నదంతా ఈశ్వరుడే, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది విచారణ చేసుకుంటే నువ్వు అసలు నువ్వు లేవన్న సంగతి నీకు తెలుస్తుంది. అర్జున ఉన్నదంతా మరి ఈశ్వరుడే, మరి నువ్వు నేనంటున్నావు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చిందో కొంచెం విచారణ చేసుకుంటే ఆ నేననేది లేనే లేదు, ఉన్నదంతా ఈశ్వరుడు అనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అది నీ కడసారి జన్మ. అదే చెట్టారు కొమ్మ. ఉన్నదంతా ఒకటే, అంతా ఈశ్వర స్వరూపం అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వంటే ఒకడు ఉన్నావు అక్కడ. ఇదంతా వాసుదేవ స్వరూపాన్ని తెలియటానికి అర్జున బహుజన్మల సుకృత ఫలం నీకు ఉంటేనే కానీ తెలియదు అర్జున అంటాడు పరమాత్మ. బహుజన్మల సుకృత ఫలం నీకు ఉంటేనే కానీ ఇదంతా వాసుదేవ స్వరూపమైన సంగతి నీకు అనుభవంలోకి రాదు, ఉన్న అనుభవంలోకి రాదు. శాంతి శాంతి శాంతి.